సద్గురువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మండల దీక్షలో సరిగ్గా సగంలోకి అడుగు పెట్టాం అన్నమాట. 20వ రోజు కార్యక్రమంలో హనుమంతుడు మహాతేజస్సుతో పరాక్రమంతో ఉన్న రావణాసురుడి అపూర్వ విగ్రహాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. ఏమి రూపం, ఏం బలం, ఏం ధైర్యం అని పొగిడాడు. దీన్ని బట్టి ధర్మశాస్త్రం ఏం చెబుతోంది, ఒక వ్యక్తిలో గొప్పతనం ఉంటే వాడు శత్రువైనా ప్రశంసించు. ఈ లక్షణం ఉన్న వాళ్ళంతా జీవితంలో బాగుపడ్డారు. వీలున్నంత వరకు ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని ప్రశంసించటం, చెడ్డుంటే నాయన దీనివల్ల నీకు ప్రమాదం రా అని అత్యావశ్యక స్థితిలో చెప్పడం, అనవసరంగా చెప్పకూడదు, మళ్ళీ అవసరం ఉంటే చెప్పాలి. అర్జునుడు ఎప్పుడూ కర్ణుణ్ణి గౌరవించాడు. చూడండి, మీకు విరాట పర్వంలో కూడా యోధాగ్రేసరుడు, యుద్ధతేజుడు, రణోద్యోగానురక్తుండు, దుస్సాధ ప్రక్రమ బాహువీర్య కలిత క్ష్మాపాల వాల్లభ్య లక్ష్మీధామాత్ముడు, జామదగ్ని కలిత శ్రేష్ఠాస్త్ర విద్యార్జుడు, ఈ రాధేయుండొక చీరికింగొనడు వీరవ్రాతమున్ పోరులన్. ఇతడు యోధులలో గొప్పవాడన్నాడు. యుద్ధం అంటే ఆసక్తి, అంత తేలిగ్గా ఇతన్ని ఎవరూ జయించలేరు. నిరంతరం కురు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి వాడిని బాగా కాకాపట్టి పైకొచ్చినవాడు, అన్నిటికీ మించి పరశురాముడి దగ్గర అస్త్ర విద్యను నేర్చుకున్నవాడు, శత్రువుల్ని సులకనగా తీసి పక్కన పారేస్తాడు. ఇటువంటి వాడిని యుద్ధం చేసి జయించి ఓడిస్తే అప్పుడు నా గొప్పతనానికి విలువ ఉంటుంది, నా పరాక్రమాన్ని అంతా మెచ్చుకుంటారు అని అతన్ని మెచ్చుకుని యుద్ధం చేశాడు. అదే కర్ణుడు నీచుడు కాబట్టి నోటికొచ్చినట్టల్లా అర్జునుడిని వాడెంత వాడు బతికెంత క్షణంలో చంపేస్తానన్నాడు. ఎప్పుడన్నా ఒక్కసారైనా అర్జునుడితో యుద్ధం చేసి జయం పొందాడు వాడు? మొత్తం మహాభారత కథలో మాట వరసకైనా అర్జునుడిని ముఖాముఖి జయించిన ఘటన లేదు. అదే అర్జునుడు ఒంటరిగా వెళ్ళి అందరినీ జయించాడు. ఏకంగా కౌరవ సైన్యం అంతటినీ అజ్ఞాతవాస సమయంలో జయించాడు. ఎందువల్ల అంటే ధర్మశాస్త్రం చెబుతోంది, ఎదుటివాడిలో ఉన్న గొప్పతనాన్ని ప్రశంసిస్తే మన బలం పెరుగుతుంది అని. అది ఇక్కడ మనం సుందరకాండ ద్వారా నేర్చుకోవలసిన గొప్ప విషయం. ఆంజనేయుడు తలుచుకుంటే రావణుడు ఎంత వాడి బతికెంత లేదని చెప్పాలంటే, కానీ ఎక్కడైనా హనుమంతుడు కానీ శ్రీరామచంద్ర ప్రభువు కానీ వీళ్లలో ఎవ్వరూ మాట వరస కూడా రావణాసురుణ్ణి పనికిమాలిన వాడు, సామాన్యుడు, యుద్ధవీరుడు కాదు అని తిట్టలేదు, తెగడలేదు, పొగిడారు తప్ప. అందులో హనుమంతుడు ఏమి రూపం, ఏమి బలం, వీడిలో ఉన్న ఒకే ఒక్క పొరపాటల్లా అధర్మం చెయ్యడం, సీతను అపహరించడం అనే ఒక అధర్మం చెయ్యకపోతే ఇతడు సమస్త లోకాలని పరిపాలించగలడు అని ప్రశంసించాడనమాట. దానివల్లే హనుమంతుడు తదనంతర కార్యక్రమాలలో సాటి లేని మేటి వీరుడు అనిపించుకున్నాడు. ఏ పనిలో అడుగుపెట్టినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదన్నమాట. అవతలవాడు మనకి ఇష్టం లేనివాడు, శత్రువైనా ముందు అతని గొప్పతనాన్ని ప్రశంసించు, చెడ్డ ఉంటే అప్పుడు చెప్పు. ఇలా ప్రశంసించి ఇంత గొప్పవాడైనా అధర్మం బలంగా ఉంది గనక రామలక్ష్మణుల బాణాలు మళ్ళీ గుర్తుకొచ్చేయట, రామచంద్రుడి కోదండం నాకు తెలుసు, ఒక్క బాణంతో వాలినే పడగొట్టినవాడు, ఇంత బలవంతుణ్ణి జయించలేడని అనుకుంటున్నాను కానీ జయించగలడు, రామబాణం ముందు వీడంతా, అన్నిటికీ మించి మా రాముడిది ధర్మబలం, వీడిది అధర్మబలం. అధర్మబలం కొండంతైనా ధర్మబలం స్వల్పమైనా, స్వల్పమైన ధర్మము ముందు కొండంత అధర్మబలం నశించిపోతుంది. ఎప్పటికప్పుడు స్వల్పస్యాపీహ ధర్మాణి అంటాడు రామాయణంలో వాల్మీకి. మీరు చేసే ధర్మములు ఇంతే అవ్వచ్చుగాక, కానీ త్రాయతే మహతో భయాత్, గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. నువ్వు చేసే ధర్మం ఇంత, కానీ భయంకరమైన ఆపద నుంచి రక్షిస్తుంది. మీరు చూశారు కదా, ఎప్పుడో సగర చక్రవర్తి ఉపకారం చేశాట, ఆయన కూడా కావాలని చేయలేదు. ఆయన కొడుకులు చచ్చిపోతే ఆ కొడుకుల్ని బాగు చేసుకోవడానికి భగీరథుడు గంగ తెస్తే ఆ గంగను తెచ్చినందుకు కృతజ్ఞతగా సముద్రుడు ఆంజనేయుడికి సాయం చేయాలనుకున్నాడు. ఇది ధర్మం గొప్పతనం. ఇలా భావించి రాముడిని తలుచుకుని మళ్ళీ రాముడికి విజయం తథ్యం అని ప్రశంస చేసుకున్నాడు. ఆ సమయంలో రావణుడి దృష్టి కూడా హనుమంతుని మీద పడింది. వారి బాబా ఇదేం కాంతిరా, వీడు చూడ్డానికి వానరుడిలా అనిపిస్తున్నాడు కానీ వానరుడు కాడు, మారువేషం వేసుకుని వచ్చి ఉంటాడు తప్ప ఇతడు జన్మతః వానరుడు అయి ఉండడు. సామాన్య వానరుడైతే ఈ బలం ఏమిటి, ఈ తేజస్సు ఏమిటి, ఈ శక్తి ఎలా వస్తుంది రమ్మంటే రాదే. ఇతడికి వెంటనే పాత రోజులు గుర్తుకొచ్చాయి, జరిగిపోయిన ఘట్టం అంతా ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఒకప్పుడు ఇతడు కైలాసానికి వెళ్ళాళ్ళండి, అప్పుడు నందీశ్వరుడు శాపం పెట్టాడు. అందుకని ఏమనుకున్నాడు, ఈ నందీశ్వరుడు పొరపాటున నా మీద కసికొద్ది శాపం పెట్టడంతో ఆగక ఈ వానర వేషంలో ఇక్కడికి వచ్చాడా అనిపించిందిట. కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాత్తిహ గతః ఏన సెప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురాగా. ఇతడు నందీశ్వరుడు కాడుగడ స్వయంగా నందీశ్వరుడే బహుశా ఈ రూపంలో ఇలా వచ్చాడా, లేకపోతే ఈ తేజస్సు ఎలా ఉంటుంది, నేను పూర్వం కైలాస పర్వతాన్ని కదిలించాను అప్పుడు నన్ను నంది శపించాడు, ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా, నేను ఒకప్పుడు కైలాస పర్వతాన్ని పెకలించడానికి ప్రయత్నించాను, కైలాసాన్ని కదల్చగానే నందీశ్వరుడు ఆగ్రహించి నన్ను శపించాడా అన్నాడు. నందీశ్వరుడు శపించాడే, ఆయనే బహుశా ఈ రూపంలో వచ్చాడేమో అని అనుమానం వచ్చింది. వీడు చేసిన పనులు ఒకటనుకుంటారా, పాపాలకి పరాకాష్ఠలో ఎన్నుంటాయో అన్నీ ఏరికోరి చేశాడు వీడు. ఒకప్పుడు కుబేరుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు, ముందు లంకానగరం లాగేసుకున్నాడు. పోనీ లంకానగరాన్ని కుబేరుడు పోన్లే తమ్ముడు కదా, అందులో వాళ్ళ నాన్నగారు విశ్రవసుడు, ఒరే రావణుడు మొండాడు మూర్ఖుడు వాడితో యుద్ధం ఎందుకులే, నా మాట విను, నువ్వు పెద్ద కొడుకువి కాబట్టి లంకానగరాన్ని ఖాళీ చేసి శివుణ్ణి శరణు కోరు అన్నాడు. విశ్రవసుడి మాటల మీద గౌరవంతో కన్న తండ్రి గనక ఆయన మాట కాదనలేక ఆ క్షణమే కైలాసానికి వెళ్ళిపోయాడు. శివుడు జాలిపడి కుబేరుడికి అలకాపుర నిర్మాణం చేయించి ఇచ్చాడు. అలకాపురంలో మళ్ళీ కొత్తగా మకం పెట్టి శంఖం మహాశంఖం పద్మం మహాపద్మం మరకతం కచ్చపం ఇటువంటి నవనిధుల్ని మళ్ళీ పొందాడు. పొంది హాయిగా పరిపాలన చేసుకుంటున్నాడు. ఈ మూర్ఖుడికి మళ్ళీ ఈర్ష వచ్చింది, మా అన్నయ్య లంకానగరం నుంచి వెళ్ళిపోయాక ఎవ్వరూ రక్షించే దిక్కు లేక అల్లాడిపోతాడనుకున్నాను, అటువంటిది శివుణ్ణి మెప్పించి మళ్ళీ కొత్త నగరం కట్టుకున్నట్ట, ఆ నగరంలో నవనిధులున్నాయట, లెక్కలేనంత డబ్బున్నదట, అతన్ని అందరూ ధనదుడు అంటే డబ్బిచ్చేవాడిని పొగుడుతున్నారు, వాడంతం చూస్తానని మళ్ళీ ఏం చేశాడు, లంకానగరం నుంచి తన సైన్యాన్ని వెంట పెట్టుకుని కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కుబేరుడితో ఘోర యుద్ధం జరిగిందిలేండి. ఆ యుద్ధంలో గదపుచ్చుకుని కుబేరుడు నెత్తి మీద ఢామరు కొట్టాడు, మాడు మీద కొట్టాడు నడినెత్తి మీద. పాపం కుబేరుడికి తలకాయ పగిలింది, రక్తం కారింది, స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత కోపం వచ్చి శివుడు ఒకప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక అస్త్రం ఉన్నది, ఈ అస్త్రాన్ని వేసేద్దామని తీయబోయాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, అస్త్రం వేయకూడదు, వేసిన వాడిని చంపకూడదు, ఎందుకంటే వాడికి ఎట్టి పరిస్థితులలోనూ దేవతల వల్ల యక్షుల వల్ల గంధర్వుల వల్ల కిన్నరుల వల్ల కింపురుషుల వల్ల వీళ్ళెవరి వల్ల చావు లేకుండా నేను వరమిచ్చాను, నువ్వు శివుడిచ్చిన అపూర్వ అస్త్రాన్ని వాడి మీద ప్రయోగిస్తే ఆ అస్త్రం వల్ల వాడు చావాలి, వాడు చచ్చిపోతే నావరాలు వ్యర్థం అవుతాయి, ఒకవేళ వాడు చావకపోతే శివుడిచ్చిన అస్త్రం వ్యర్థం అవుతుంది, అంటే రెండూ మొత్తం మీద మాకే ప్రమాదం, ఇటు శివుడికో ఇటు బ్రహ్మకో అవమానం, ఎందుకంటే శివుడిచ్చిన అస్త్రం ఎవరినైనా చంపుతుంది, అది చంపకపోతే ఈ రోజు నుంచి శివుడి ఆయుధానికి విలువ లేదని జనం అంటారు. అలాగని ఆయుధం వచ్చి వీడిని చంపితే బ్రహ్మవాడికి వరం ఇచ్చాడరా, ఆ వరం వ్యర్థమైపోయిందంటారు. ఆ రకంగా బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరూ కూడా వ్యర్థజీవులు అవుతారు లోకంలో, కాబట్టి యుద్ధం ఆపి మాయమైపో అన్నాడు. పాపవాడు మాయమైపోయాడు. అప్పుడు ఆ నవనిధులు లాక్కుని ఆయన దగ్గర పుష్పకం అనే విమానం ఉన్నది, ఈ విమానంలో ఎక్కడికైనా వెళ్ళేవాడు పాపం కుబేరుడు, ఆ విమానం లాక్కున్నాడు. లాక్కుని తన వాళ్ళందరినీ ఎక్కించుకుని విజయ చిహ్నంగా మీసం వెలివేసి, చూశారా మా సోదరుణ్ణి మహావీరుడిని పెంచుకున్న ధనదుణ్ణి కుబేరుణ్ణి నిమేషమాత్రంలో జయించాను, మనం ఈ విమానం ఎక్కి స్వేచ్ఛగా ఆకాశంలో తిరుగుదామని వీళ్ళందరినీ ఎక్కించుకుని బయలుదేరాడు. ఈ అలగా జనాన్నంతా ప్రహస్తుణ్ణి మారీచుడు ఎప్పుడూ పక్కనే ఉండేవాడు, వాడికి ఎడం పక్కన ఈ మారీచుణ్ణి వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఈ అభినవ కీచకుడు బయలుదేరాడు. ఆకాశంలో తెగ ఎగిరారు. వెళ్ళి 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 హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర ఒక గొప్ప స్థలాన్ని చూచారు. అది సామాన్యమైన స్థలం కాదు, మహాసేన ప్రసూతిం తద్యయౌ శరణం మహత్. ఒకప్పుడు అక్కడ రెల్లుగడ్డి బాగా ఉండేది, రెల్లుగడ్డిని సంస్కృతంలో శరవణము శారద్వతము అంటారు. శరత్తు అంటే రెల్లు అనమాట, అదే శరవణమన్న. ఆ రెల్లు గడ్డి చాలా ఎక్కువగా ఉండేది, దానికి శరవణము అని పేరు. ఇప్పుడు అది కేదార ప్రాంతంలో శంకరాచార్యులు వారు సమాధి అయిపోయిన స్థలం వైపు ఉంటుందన్నమాట. అది అక్కడికి ఎవరు వెళ్ళలేరు. ఇప్పటికి కూడా కుమారస్వామి జన్మించినటువంటి శరవణవన ప్రాంగణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడా, వాడు మరణించడం తప్ప వాడి జీవితంలో అక్కడికి వెళ్ళలేడు. మహానుభావులు అవతారం చాలించాలనుకుంటే శివసమానుడు గనక శంకరుడు మాత్రమే అక్కడికి వెళ్ళగలిగాడు. సామాన్య మానవులు వెళ్ళరు, వెళ్ళాలని ప్రయత్నిస్తే వాళ్ళకి మరణం వచ్చి తీరుతుందని శాపం ఉన్నది. ఎందుకంటే కొన్ని స్థలాలు అపవిత్రం కాకూడదు, కలియుగంలో మానవులు అన్నిటినీ అపవిత్రం చేస్తారు. అందుకని కొన్ని స్థలములు నిషిద్ధములు, అక్కడికి వెళ్ళడం కుదరదు. అక్కడికి వెళ్ళాడు వీడు విమానంలో. శివుడు అప్పుడప్పుడు తన భార్యతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి నృత్యం చేస్తాడు. ఆకాశంలో ఎక్కడో ఉన్న కైలాసం నుంచి భూలోకంలో ఉన్న ఈ కైలాసం, హిమాలయ పర్వతాలలో ఉన్న కైలాసం దగ్గరకు వచ్చేవాడు ఆయన. చాలా కాలం క్రితం పార్వతీదేవి కింద తపస్సు చేసింది. ఆవిడ శివుడే తన భర్త కావాలి అని మహాతపస్సు చేసింది. ఆ తపస్సుకి తండ్రి గారు కంగారు పడి, మా అమ్మాయి పరమ సుకుమారి ఈ తపస్సు వల్ల ఎక్కడ పాడైపోతుందో అని ఎప్పటికప్పుడు ఆవిడికి ఓపిక రావడానికి ఒక ఉష్ణకుండాన్ని సృష్టించాడు. ఈ ఉష్ణకుండం పార్వతి మీద పడడం వల్ల ఎప్పటికప్పుడు పార్వతీదేవి తపస్సు చేసినా అలిసిపోకుండా మళ్ళీ ఆరోగ్యంగా ఉండేది ఆ మంచు ప్రాంతంలో. ఆ ఉష్ణకుండము నుంచి 20 మైళ్ళ దూరంలో ఉన్నది శరవణము. అందుకే పార్వతీ తపః ప్రాంతము నుండి ఇంచుమించుగా 20 మైళ్ళ దూరములో ఉన్న కుమారస్వామి జననమైన శరవణానికి అక్కడికి వచ్చాడు. ఇంకో రహస్యం చెప్పనా, ఆ శరవణంలో కృత్తికా నక్షత్రం నాడే స్వామివారు పుట్టారు కార్తికేయుడు. ఇవాళ కృత్తికా నక్షత్రం. ఏమిటి కథలు ఎప్పుడు చూసినా మనకు అలాగే వస్తున్నాయి అంటే మనం ఎవరన్నా ఓ ప్రణాళిక వేసుకుంటే రావు. ఇందాక నాకు కూడా ఎందుకు గుర్తొచ్చిందంటే శివాలయంలోకి వెళ్ళా, వాళ్ళు కృత్తికా నక్షత్రం అండి అభిషేకం జరుగుతుందని చెప్పారు. అప్పుడు గుర్తుకొచ్చింది. ఆశ్చర్యకరంగా కృత్తికా నక్షత్రం నాడు స్వామివారు పుట్టడం, అందుకే ఆయనకి కార్తికేయుడని పేరు రావడం, కృత్తికలంతా ఆయన దగ్గరికి వచ్చి పాలివ్వడం, ఆ శరవణ యొక్క మహత్తుని ఇంద్రుడు చాటడం, ఇదంతా మనకి శివపురాణంలో ఉంటుంది. ఇప్పుడు రావణాసురుడు అక్కడికి వచ్చిన ఘట్టం ఈరోజే వచ్చిందన్నమాట మనకి. ఆ శరవణాన్ని, ఆ కృత్తికావనాన్ని చేరగానే మంచి వేగముగా ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి ఆ విమానం టక్కు నాగిపోయింది. ఈ రావణాసురుడు మూర్ఖుడు కదా, ఏ విమానమా కదులు కదులు అని మొట్టిగా ముట్టాడు. మా రూమ్లో ఒక వాచి ఉందిరండి ఆగిపోయి, దాన్ని మొట్టిగా ముడితే కాసేపు కదులుతూ మళ్ళీ ఆగిపోతుంది. మొట్టిగా ముట్టినప్పుడల్లా కదిలిన వాచిలాగా ఇది కూడా ఈ విమానాన్ని కొట్టి కదులు అన్నాడు. అది ఎక్కడ కదులుతుందండి, అస్సలు కదలలేదు. వాడికి ఒళ్ళు మండిపోయింది. చెప్పాను కదా మూర్ఖులకి వెనక ముందు ఆలోచన ఉండదన్నమాట. వెంటనే అతను ఏం చేశాడు, ఈ శరవణవనం నా మాట వినడం లేదు, నా విమానాన్ని కదలనివ్వడం లేదు, ద్వితీయమివ భాస్కరం మరొక సూర్యుడిలాగా ఈ వనం వెలిగిపోతోంది, ఈ వనాన్ని ధ్వంసం చేసేస్తాను, లేదా నా విమానాన్ని కదలనిస్తే దాన్ని వదులుతాను అన్నాడు. మళ్ళీ విమానాన్ని కదులన్నాడు, కదలలేదు. కిందకి దిగి ఆ వనాన్ని ధ్వంసం చేద్దాం అనుకున్నాడు. ఆ వనంలోకి అడుగు పెడదామంటే అసలు కిందకి దిగలేకపోయాడు వాడు. ఎప్పుడైనా శరవణం దగ్గరకి దుష్టాలోచనతో వెడితే దిగలేం. అదే పవిత్రంగా నమస్కారం చేయండి, ఎవడైనా దిగ్గలుగుతాడు. భక్తితో ఉంటే ఎవడైనా వెళ్ళగలుగుతాడు, అభక్తుడు వెళ్ళలేడు. దాంతో వీడికి ఇంకా కోపం వచ్చిందిట. ఏం వెళ్ళదేం, ఈ విమానాన్ని ఏం చెయ్యాలి అంటూ ఉంటే పక్కనే మారీచుడు ఉన్నాడన్నగా వాడు ఎప్పటికప్పుడు మంచి సలహా ఇస్తాడు. వాడు కొంచెం తెలివైన వాడండి అందరిలోకి. వాడే రావణాసురుడికి అసలు బుద్ధి చెప్పిన వాడు. ఒరే నాయన అనవసరంగా రాముడి జోలికి వెళ్ళకరా, రా అని అక్షరంతో మొదలయ్యే శబ్దం వింటే నాకు గుండెపోటు వస్తుంది అన్నాడు వాడు. రాముడి బాణం దెబ్బ బాగా తిన్నాను నేను, సుబాహుణ్ణి చంపి నన్ను వదిలేశాడు దయతో. అప్పటి నుంచి నేను ఋషి కింద మారువేషం వేసుకుని బతుకుతున్నాను. రాముడంటే హడలు, నువ్వు వాడితో యుద్ధానికి గడతావు, ఎవడో నీకు పోయే కాలం రావడం కోసం నీకు సలహా ఇచ్చాడు రాముడి మీదకి వెళ్ళమని. ఒక్కసారి రాముడి మీదకి వెళ్ళావా, రాముడి జోలికి వెళ్ళావా, ఇక నీకు పతనం తప్పదు, నిన్ను ఎవరూ కాపాడలేరని నత్త చెప్పిన వాడు ఈ మారీచుడు. అందుకని వాడు ఏమన్నాడు, తతోబ్రవీత్ తదా రామః మరీచో బుద్ధికోవిదః. బుద్ధికోవిదుడు మారీచుడు ఇలా అన్నాడు, రావణ పుష్పక విమానం ఇంకెక్కడి నుంచి కదలదు. ఎందుకో తెలుసా, రెండు కారణములు నాకు కనపడుతున్నాయి. ఒకటి, ఈ విమానం ధనదాన్నాన్య వాహనం, ధనదా అన్య న వాహనం. ఇది మీ అన్నగారు కుబేరుడు తపశ్శక్తితో నిర్మించుకున్న తయారు చేసుకున్న విమానం. ఆయన మాట తప్ప ఎవరి మాట వినదేమో అనగానే రావణుడు అన్నాడు, ఎవరి మాట వినకపోతే మరి ఇప్పటిదాకా ఎగిరేంగా? అదే చెబుతాను, కంగారు పడకు, కొంతవరకు ఎగరచ్చు, ఆ తర్వాత దీంట్లో ఏవో కిటుకులు ఉంటాయి, ఆ మంత్రశక్తులు నీకుండి ఉండవు. లేదా ఇంకొక అనుమానం నాకు, ఇదేదో పవిత్ర స్థలం అయి ఉంటుంది, ఈ ప్రాంగణాలలో విమానాలలో తిరగకూడదేమో, ఇక్కడి నుంచి విమానాలు పైన ఎగరవేమో అన్నాడు. ఈ రెండోది నిజం కూడా, ఎందుకంటే పురాణాలలో ముఖ్యంగా యమస్మృతిలో నాలుగు స్థానముల మీద నుంచి ఆకాశ మార్గంలో వెళ్ళిన వాడికి మరణం తప్పదు, ఒకవేళ వాడు బతికుంటే సర్వనాశనం అవుతాడు, వాడి జీవితం అంతా భ్రష్టం అవుతుందని చెప్పారు. అందులో ఒకటి సప్తగిరులు, ఏడు కొండల మీద నుంచి విమానంలో కానీ హెలికాప్టర్లో కానీ ఒక్కసారి ఆ స్వామివారి పైనుంచి ఎగరడానికి ఎవడన్నా ప్రయత్నించాడా, ఇంకా వాడి జీవితంలో బాగుపడ్డవాడు కాబట్టి అక్కడ. అందుకే అసలు ఇప్పటికి కూడా నేను చెబుతున్నాను వినండి, ఈ రోప్ వేలు లాంటివి వేయటం మహాపాపం, నేనైతే మొహమాటంలో కూడా చెప్పేస్తాను. స్వామివారి దగ్గరికి ఎంత ప్రేమగా నడిచి వెడితే అంత మంచిది, నడవలేం కనుక హాయిగా బస్సుల్లో పెడుతున్నాగా, ఇంచుమించుగా దగ్గరికి పెడుతున్నాగా, ఇంకా విమానాల్లో పైన ఎలాగో వెళ్ళకూడదు. అందుకే అది నిషిద్ధ ప్రాంతం, ఎప్పటికి కూడా పైభాగంలో ఎగరకూడదు, అది నిషిద్ధం. మొట్టమొదట దాన్నే చెప్పారు యముడు. రెండవది కైలాస పర్వతం, కేదారం, బదరి, ఈ రెండు ఆలయముల పైభాగంలో ఎవడైనా విమానంలో కానీ హెలికాప్టర్లో కానీ ఎగిరాడా, కూలిపోతుంది, విధ్వంసం అవుతుంది, వాడు దుర్మరణం పాలవుతాడు, చచ్చాక ఘోర నరకాల పాలవుతాడు. అందుకే ఆ ప్రాంతంలో అసలు విమానాలు ఎగరవుగా, అది నిషిద్ధమే. వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఇంతపూర్వం రెండు మూడు సార్లు కూలిపోయాయి, హెలికాప్టర్లు కూడా అక్కడ అప్పుడప్పుడు కూలిపోతాయి పొరపాటున రాంగ్ రూట్లో వెడితే. పరమ పవిత్ర స్థలం అది కాబట్టి కైలాస పర్వత ప్రాంగణంలో కూడా, హిమాలయాల్లో ఆ పైన కూడా ఎగరడానికి వీల్లేదు కేదార బదరీ ప్రాంతాలలో. ఇంకా మూడవది ఏం చెప్పారో తెలుసా, గౌహతి కామాఖ్యాదేవి ఆలయం ఉన్నది, ఆలయానికి చుట్టుపక్కల నుంచి ఎగురుతాయి కానీ పైనుంచి ఎగరదు. పొరపాటున ఆ శక్తిపీఠం పైనుంచి ఏదైనా విమానమో హెలికాప్టరో వెళ్ళిందా తప్పక కూలిపోతుంది. ఈ మూడు. నాలుగవది ద్వారక, పెద్ద జెండా ఎగురుతూ ఉంటుంది ద్వారకలో స్వామివారి ఆలయం పైన, ఆ పైనుంచి పొరపాటున కనుక ఏదైనా వెళ్ళిందా అది కూడా ధ్వంసమే. ఈ నాలుగు ప్రాంతాల పైన ఎగరకూడదని, ఎగిరితే మహాపాపమని, అవి సాక్షాత్తు మహాదేవుడి యొక్క శ్రీమన్నారాయణుల యొక్క శిరస్సులు. రెండు ప్రాంతములు మహాదేవ శిరస్సులు, ఒకటి కామాఖ్యాదేవి, రెండవది కైలాస పర్వతం, ఈ రెండు శివుడి శిరస్సులు. ఇంకా సప్తగిరులు, ద్వారక, ఈ రెండు శ్రీమన్నారాయణ శిరస్సులు. ఈ శిరస్సుల మీద నుంచి ఆకాశ మార్గంలో ఎగిరితే వాడు ఎంత గొప్పవాడైనా జీవితంలో ఇక బాగుపడడు కాబట్టి అవి నిషిద్ధము అన్నారు. ఎందుకు కావాలని వెళ్ళను అసలు, వెళ్లకుండా ఉంటే ఒకటే గొడవ, లేని పాపాలు చేయకూడదుగా కాబట్టి వద్దయ్యా అన్నాడు ఆయన. అనగానే ఇంత వీరుణ్ణి, అన్నగారిని జయించిన వాణ్ణి, ఇప్పటికే చాలామందిని జయించాడండి వాడు, అందుకని అవన్నీ దృష్టిలో పెట్టుకుని దిగ్విజయం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాడు వాడు. ఇంత దూరం వచ్చి ఇక్కడ విమానంలోంచి కాకుండా నడిచి వెడతానా, వెనక్కి వెడతానా, వెనక్కి వెళ్ళడం అనేది మన జీవితంలో లేదు, ఏమైనా సరే ఇవాళ ఈ కొండని విమానంతో దాటతానన్నాడు. ఆ సమయంలో హుటాహుటిని కైలాస పర్వత ప్రాంగణం దగ్గర నుంచి ఒక మహావీరుడు వచ్చాడు. తతఃపార్శ్వం ఉపాగమ్య భవస్యాం అచరోబ్రవీత్ ఇతి వాక్యాంతరే తస్య కరాళః కృష్ణ పింగళః వామనః వికటః ముండి నంది ప్రహ్వభుజోబలి. నందీశ్వరుడు వచ్చాడు. ఎలా వచ్చాడో కొంచెం జాగ్రత్తగా వినండి. రావణుడు మారీచుడు ఇద్దరూ సంభాషణ చేసుకుంటున్న సమయంలో, ఆ సమయంలో కైలాస పర్వత ప్రాంగణం దగ్గర నుంచి, భూలోక కైలాస పర్వత ప్రాంగణం దగ్గర నుంచి నందీశ్వరుడు వచ్చాడు. ఆయన పొట్టిగా ఉన్నాడు, వామనః, బాగా పొడుగ్గలేడు, కొంచెం పొట్టిగా ఉన్నాడు, మంచి బలమైన దృఢమైన చేతులు కాళ్ళు కలిగి ఉన్నాడు. కృష్ణ నల్లగా ఉన్నాడు, కళ్ళు గోరోచన వర్ణంలో ఉన్నాయి, కరాళహ భయంకరంగా ఉన్నాడు, వికటహ ఆ చూపులు కూడా విచిత్రంగా ఉన్నాయి. వికటత్వము అంటే ఈ దంతాలు ఎగుడిదిగుడుగా ఉండి, ముక్కేమో కొంచెం సొట్టబోయినట్టుండి, చెవులు కత్తిరించినట్టుండి, చూడగానే ఆ రూపం మీద మనకు ఒక రకమైన భయము అసహ్యమో కలిగేటట్టు ఉన్నాడు అన్నమాట. ముండి బాగా గుండు చేయించుకుని ఉన్నాడు, అంటే ఎద్దు రూపంలో రాకుండా ఆయన ఒక మానవాకారం, ఒక భయంకరమైన విచిత్ర జీవి రూపంలో వచ్చాడు. పెద్ద పెద్ద బలమైన భుజాలను చరుచుకుంటూ బయటకు వచ్చాడు, సోలం పుచ్చుకొని. అతన్ని చూచి చూడగానే వికటాట్టహాసం చేశాట. ఇప్పుడు మనకు అనుమానం ఎందుకు రావాలంటే, నందీశ్వరుడు అంటే ఇలా నల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, గుండు చేయించుకుని ఉంటాడా? అది కాదు, ఆయన అసలు రూపం చాలా అందంగా ఉంటుంది. అసలు ఈ లోకంలో అందగాళ్లల్లో కల్లా నందీశ్వరుడు ఒకడు, తెల్లగా నాలాగా ఆయన కూడా ఎంతో అందంగా ఉంటాడు ఒరిజినల్గా. కానీ మహాత్ములు ఎప్పుడైనా కైలాసానికి వెడితే స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో, మంచి అందమైన కొమ్ములతోటి, చూడగానే ఆకర్షణ కలిగించే వర్చస్సుతోటి, అద్భుతమైన నేత్రాలతోటి కనపడతాడు. యముడు ఆయన అంతే. యముడు పుణ్యాత్ములకేమో తెల్లని బట్టలతో కనపడతాడు, అందంగా కనపడతాడు. పాపాత్ములకి నల్లగా కనపడతాడు. ఒకే వ్యక్తి రెండు రూపాల్లో ఉంటాడు, ఒకళ్ళకి తెల్లగా, ఒకళ్ళకి నల్లగా. నందీశ్వరుడు కూడా రావణాసురుడు కాముకుడు, సొంత అన్నగారిని తన్నాడు, పైగా దొంగతనం చేసి విమానం పట్టుకొచ్చాడు, పైగా ఇప్పుడు శివుణ్ణి ధిక్కరిస్తున్నాడు, పైనుంచి వెళ్ళబోతున్నాడు. అందుకేనమాట, శివనింద చేసిన వాడు, శివద్రోహి, ఇటువంటి వాళ్ళకి నందీశ్వరుడు ఎంత భీకరంగా కనపడతాడు. లేకపోతే ఆయన ఎంత సౌమ్యంగా ఉంటాడండి. అసలు గుళ్ళోకి వెడితే ఆయన చూస్తే ఎంత ప్రేమ కలుగుతుంది. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని లింగపురాణంలో గొప్ప శ్లోకం ఉన్నది. ఇది లింగపురాణ శ్లోకం. ఈ శ్లోకం చదవకుండా అసలు మనం లోపలికి కడతామా? వెళ్ళి ఆ స్వామివారి వృషణాలు తాకి కొమ్ముల్లో నుంచి ఒక్కసారి ఈశ్వరుడు చూడగానే ఎంత బ్రహ్మానందం కలుగుతుంది. నందీశ్వరుని ముట్టుకుంటే ఏదో తెలియని ఒక కోమలత్వాన్ని తాకినట్టు అనిపిస్తుంది నాకు. మెత్తని వెన్నపూసని తాగితే ఎలా ఉంటుందో నందీశ్వర స్వామి వారిని ముట్టుకుంటే అలాంటి అనుభూతి. నేను రోజు గుళ్ళోకి వెళ్ళి నందీశ్వరుని ఒకసారి తాకి అప్పుడు ఉపన్యాసానికి వస్తాను కదా, ఆ వచ్చేటప్పుడు ఆయన ముట్టుకుంటే అప్పుడే పుట్టిన చిన్న పిల్లని తాకినట్టు ఉంటుంది. అంత కోమలంగా ఉంటాడు ఆయన. అటువంటిది ఆయన ఇప్పుడు వీడికి ఇంత భయంకరంగా కనబడుతున్నాడంటే వీడు ఎంత నీచుడో ఒకసారి ఆలోచించండి. పరమ పాపాత్మలకు అలా కనపడతాడు ఆయన. పైగా ఇప్పుడు ఏమంటున్నాడు, వికటాట్టహాసం చేశాడు, మీసం మెలేశాడు, పళ్ళు పటపట కొరికాడు. అయినా ఆయన ఏం పట్టించుకోకుండా నందీశ్వరుడు నిశ్శంకగా, ఆయనకి భయం ఏమిటి, శివుడు తర్వాత శివుడు అంతటి వాడు. ఓరి దశగ్రీవ, నువ్వు నిజానికి శివభక్తుడివే ఎంతో ఎంతో, ఇప్పుడు శివుడికి ద్రోహం చేస్తున్నావు. ఈ విమానంలో ఆకాశ మార్గంలో కైలాస పర్వతాన్ని తరించాలనుకుంటున్నావు, ఇది నీకు న్యాయమా? నివర్తస్వ దశగ్రీవ శైలే క్రీడతి శంకర. పైగా శివుడిప్పుడే కైలాసం నుంచి ఈ భూలోక కైలాస శిఖరం చేరాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పైన తాండవం నృత్యం చేస్తున్నారు. అది కూడా చెప్పారండి, మహాతాండవం ఆడుతున్నాడు ఆయన. నటరాజు అమ్మతో కలిసి నృత్యం చేస్తున్నాడు, నృత్యం పైగా. ఓ పక్కన సుపర్ణ నాగయక్షాణం దేవగంధర్వ రక్షసాం, మహానుభావులైనటువంటి గరుత్మంతుడు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు అందరూ ఆయన స్వామి చుట్టూ చేరి స్తోత్రం చేస్తున్నారు. అమ్మవారితో కలిసి ఆయన నాట్యం చేస్తూ ఉంటే పక్కన భరతుడు అనేవాడేమో భరతనాట్యం చేస్తూ చిడతలేస్తున్నట్ట. శారదాదేవి వీణ మీటుతోంది. శృంగేరి నుంచి కాసేపు పైకి వెళ్ళిపోయి అక్కడికి శారద హాయిగా వీణ మీటుతోంది. మేమందరం ఆయనకి అనుగుణంగా తాళధ్వనులు చేస్తున్నాం. ఆ సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చి నృత్యం పాడు చేస్తున్నావు, పైగా భృత్యుండైన నన్ను చూచి నవ్వుతున్నావు, ఆకాశ మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నావు, ఇవి పరమదోషము. ఒక మహానుభావుడు నిజంగా, కొంతమంది పాటలు రాస్తారు వీటిని చూసి రాసినవి అనమాట. ఆడినది గిరిరాజసుత నటరాజు మది రంజిలగా నరదుడు కలగానము చేయ శారదహాయిగా వీణియమీట. అలా నృత్యం చేస్తున్నట్టు స్వామి. ఆ సమయంలో వీలుంటే స్తోత్రం చేయాలి, లేదా దూరం నుంచి నమస్కారం చేసుకోవాలి, ఇంకా భక్తుడికి జ్ఞానం ఉంటే దిగి వెళ్ళాలి. అక్కడ దాకా వచ్చాం కారుల్లో, అక్కడి నుంచి అడ్డంగా ఎందుకు పెట్టారనుకుంటారు? లోపలికి రాకుండాను శృంగేరి శారదాపీఠంలోకి వచ్చేటప్పుడు అడ్డంగా ఇనప కడ్డీలు ఎందుకు పెట్టారు? మనకు అవకాశం ఇస్తే స్వామివారి దగ్గరకు కూడా వెళ్ళిపోతాం కనుక కారుల్లో. అలా వెడితే మహాదోషం కనుక. భగవంతుడి సన్నిధానంలో బానిసలాగా, సామాన్యుడిలాగా దాసోహం అంటూ వెళ్ళాలి తప్ప వాహనాల మీద ముఖాముఖి ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఒక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడే ఇతరుల చేత మోయించుకుని వెళ్ళచ్చు, అది కూడా వాహనం మీద కాకుండా. తక్కిన వాళ్ళ చేత మోయించుకుని వెళ్ళవచ్చు. నీకేమయ్యా, మంచి బలంగా ఉన్నావు, అటువంటి వాడివి దిగు అనగానే వాడు పళ్ళు చెప్పాగా, వాడు పళ్ళు పటపట కొరికాడు. హో హరి, నువ్వా కోతిముఖం వాడా, అప్పొట్టిగా చేతులు కూడా పొట్టిగా ఎంత లావుగా దొక్కలా కనపడుతున్నాయి, నల్లని కోతిముఖం వాడా అనగానే నువ్వు ఎన్ని తిట్టు అయినా సరే నందీశ్వరుడు చాలా వరకు శాంతమే వహించాడు. ఎంత కాదనుకున్నా అనవసరంగా కోపగించడం ఆయన లక్షణం కాదు. మళ్ళీ ఏమన్నాడు, సర్వేషామేవ భూతానాం అగమ్య పర్వతకృత. నాయన నీ ఒక్కడికి కాదు ఈ నియమం, సర్వేషామేవ భూతానాం ప్రతి ప్రాణి ఈ పర్వతం పై నుంచి వెళ్ళకూడదు. ఇక్కడ దాకా వస్తే ఎవడైనా సరే పర్వతం దగ్గర వాహనం నుంచి దిగి వస్తాడు. నువ్వే విట్రా, శ్రీమన్నారాయణుడు కూడా గరుడు ఇక్కడ అట్టే పెట్టి లోపలికి వచ్చాడు. బ్రహ్మ హంస వాహనాన్ని వరటా వాహనాన్ని బయటే వదిలి లోపలికి వచ్చాడు. అందరూ అలా వస్తున్నారు. అది ధర్మం, అది ఏ లోకానికి వెళ్ళినా ఆ లోక ధర్మాలు కొన్ని ఉంటాయి. అటువంటి ధర్మమును పాటించక లోపలికి చొచ్చుకుపోతానంటావేమిరా దుర్బుద్ధి, మా వినాశం అవాప్స్యసి, చావకముందే వెనక్కిపో, నాశనం పొందకు పో అన్నాడు. ఇతి నంది వచస్వత్వా క్రోధాత్ కంపిత కుండలః రోషాత్ తామ్రనయనః పుష్పకాత్ అవరుహ్యసః. దాంతో వాడికి మళ్ళీ పోయింది, పళ్ళు పటపట కొరికాడు, తల ఇలా ఊపాడు అడ్డంగా, ఈ చెవులకున్న కుండలాలు కదిలే, ఇంతంత పెద్ద పెద్ద కుండలాలు ధరించేవాడు వాడు, ఆ బండ చెవులకి అంత కుండలాలు ఉంటేనే కుదురుతుందిలేండి, అందుకని అవి ఇలా ఊపెట్ట, అవి కదిలిపోయాయి, అందుకే కంపిత కుండలహ, ఈ చెవుల కుండలములు కదిలి బుగ్గల్ని తాకాయి, ఎర్రబడిపోయాయి కళ్ళు. అలా వాడు ఎర్రబడిన కళ్ళతో ఏమన్నాడు, ఓరి నీచుడా, నీవా నన్ను ఆపేది, కోతిముఖాల వాళ్ళంతా కైలాసానికి వచ్చాక శివుడు పరువే పోయింది, ఎవడీ శంకరుడు అన్నాడు వాడు. కోయం శంకర ఇత్యుక్త్వా శైలమూలం ఉపాగత. అసలు ఆ మాట జ్ఞానం ఉన్నవాడు అంటాడు, వీడు అంతో ఎంతో భక్తుడేగా పూర్వం. అటువంటిది కహ అయం శంకర, ఎవడీ శివుడు, అతడు నన్నేం చేస్తాడు. అజ్ఞానానికి పరమపాపాలకి పరాకాష్ట, ఎంత గొప్ప జ్ఞాని అయినా శివుణ్ణి కానీ విష్ణువుని వాడెవడు అని అన్నాడా, ఇక అక్కడి నుంచి వాడికి మొదలవుతుంది పతనం. అటువంటి వాడి ముఖం చూడకూడదని శాస్త్రం అన్నమాట. ఈ మూర్ఖుడు అలా పలికి పుష్పకం మించి కిందకి దిగాడు. దిగి శైలమూలాన్ని చూచాడు, ఈ కొండనే తీసి పక్కన పెడితే పోలేదా అనని. దాంతో రెండవ శంకరుడిలా వెలిగిపోతున్నటువంటి నందీశ్వరుడు సోలం పుచ్చుకుని అక్కడికి వచ్చి, ఎరా నేను వానరముఖుణ్ణా, నన్ను చూచి వానరముఖుడు అంటావా, నీకు ఇదేనా శాపం అని పళ్ళు పటపట కొరికి, తంక్రుద్ధో భగవాన్ నంది శంకరస్య అపరతనుహు. ఈ మాట అండంలో వాల్మీకి మహర్షి చమత్కారం చేశారు. శివుణ్ణి తిట్టలేదు వాడు, మొదట్లో నందిని తిట్టాడు కోతిముఖమానని. నందిని తిట్టగానే తెలియకుండానే శివుణ్ణి తిట్టాలనిపించింది వాడికి, ఎందుకంటే నందీశ్వరుడు శివుడికి అపరావతారం, నందీశ్వరుడు కూడా ఈశ్వరుడు యొక్క అంశ. భగవంతుని భక్తుణ్ణి తిడితే భగవంతుణ్ణి కూడా తిట్టినట్టే, తర్వాత తెలియకుండానే భగవన్ నింద చేస్తాడు. అపరతనువైన నేను శివుడికి మారురూపమైన నన్ను తిట్టావు గనక ఇదిగో ఇదే నీకు నా శాపం, కొద్ది రోజులలో వానరులంతా వచ్చి నీ లంకానగరాన్ని నాశనం చేసేస్తారు, దానితో నీ లంకానగరం అంతా అశనిపాతానికి గురైనట్టు కాలిపోతుంది. అశనిపాతం అంటే పిడుగు, పిడుగు పడితే లంక ఎలా కాలిపోతుందో అలా కాలిపోతుంది ఒక వానరుడి వల్ల. చూసారా కాసేపట్లో కాలిపోబోతుంది అదనమాట. అశనీపాత సంకాశం అపహాసం, నీ అపహాసం నీకు అశనిపాతం అవుతుంది, అనగా పిడుగుల్లో నీ లంకానగరాన్ని తగలబడుతుంది. ఇంకా చెబుతున్నాను విను, నాలాంటి భయంకర రూపం కలిగిన వానరులు ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది వచ్చి లంకానగరం మీద పడతారు, నీ సైనికుల్ని చీల్చి చెండాడతారు, నీ లంకానగరాన్ని దగ్ధం చేస్తారు, అట్టహాసాలతో శబ్దాలు చేసుకుంటూ భవనాలు కూలదోస్తారు, నిన్ను నీ వాళ్ళని ధ్వంసం చేస్తారు, వాళ్ళంతా నఖదంష్ట్రాయుధాః క్రోరాః మనస్సంపాతరంహసః యుద్ధోన్మత్తాః బలోద్రిక్తాః శైలాయవ విసర్పిణః. పర్వతాల లాంటి ఆకారాలతో పెద్ద పెద్ద గోళ్లతో మీ వాళ్ళని గిల్లె వదలబారేస్తారు, వెల్లుల్లిపై గిల్లినట్టుగా, పుష్పం గిల్లె వదలబారేసినట్లుగా మీ ముక్కులు చెవులు తలకాయలు గిల్లి బయట బారేస్తారు, కోరలతో చీల్చేస్తారు, రాళ్లతోటి చెట్లతోటి మిమ్మల్ని ధ్వంసం చేస్తారు. యుద్ధోన్మత్తులు బలోద్రిక్తులు మహావేగం కలిగిన వానరులందరినీ కోటాను కోట్ల మందిని నువ్వు చూస్తావు, వాళ్ల బలం చూచాక కోతులంటే ఉన్న నీ అసహ్యం తొలగిపోయి ఇక జీవితంలో ఎప్పుడూ ఎవణ్ణి కోతి అని తిట్టవుగాక. తిట్టవు మూర్ఖుడా, నేనే కాదురా కోతి చొప్పనాతి, నువ్వే నశించిపోతున్నావు. ఇంకొక మాట చెబుతున్నాను విను, నీకు కోతి వల్ల ధ్వంసం లంకానగరం కావడం మొదలు పెట్టగానే, లంకానగరం ఒక కోతి వల్ల నాశనం అవ్వగానే ఆ క్షణమే ఒక మహావీరుడి చేతిలో నరుడి చేతిలో చచ్చి తీరతావు, నువ్వు నన్నేమీ చెయ్యలేవు, ఇప్పుడే నిన్ను నేను చంపగలను. ఆ మాట కూడా అన్నాడు ఆయన, ఒరే హతస్థం హి పూర్వమేవ స్వకర్భిభి, నిన్ను ఇప్పుడు చంపచ్చు నేను సోలంతో, కానీ ఎందుకు నేను నిన్ను చంపడం, బ్రహ్మ నీకు ఇచ్చిన వరాన్ని నిలబెట్టడం కోసం గౌరవించడం కోసం చంపడంలా, నీవు చేసిన ఈ పాపం వల్ల బతికినా చచ్చిన వాడితో సమానం. ఒక్కసారి శివనింద చేసావు, చేయగానే నువ్వు శివుడివి కాదు ఇప్పుడు శవాన్ని వయ్యావు, చచ్చిపోయిన శవాన్ని మళ్ళీ చంపడం అవుతుంది, కనుక నేను క్షమించి విడిచిపెట్టాను, కానీ నీకు చావు తప్పదురా మూర్ఖుడా అనగానే పైన ఉన్న దేవతలంతా ఎప్పుడు ఈ నందీశ్వరుడు శపిస్తాడా అని కాసు కూర్చుని ఉన్నారు. వాళ్ళు పుష్పవర్షం కురిపించేశారు. దేవదిందుభయో నేదుహు, దేవతలు దుందుబులు మ్రోగించారు. పుష్పవృష్టిశ్చ కాచ్యుత, ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. శహభాషనందీశ్వర, హడిలిపోతున్నాం వీడంటే, ఈ దుర్మార్గుడు వడిలిపోయేలా చేశావు, వీడి ధైర్యం సడలిపోయేలా చేశావు, ఇక వీడికి మరణం తప్పదు నీ శాపం వల్ల అని వాళ్ళు రావణుడికి వినిపించకుండా, మళ్ళీ వినిపిస్తే ఇప్పుడు తంతాడు, భవిష్యత్తులో చావడం ఎలా ఉన్నా ముందు వీడు చచ్చిపోతారు. అందుకని కేవలం నందీశ్వరుడికి వినబడేలాగా ప్రశంసించి పుష్పవర్షం కురిపించారు. రావణుడు లెక్క చేయలేదు, అయినా మూర్ఖుడు కదా, నంది నీ శాపం నన్నేం చేస్తుంది, నీ సోలాన్ని విరగ్గొట్టి అవతల బారేయగలను, ఈ శివుణ్ణి కూడా నేను లెక్క చెయ్యను, నన్ను గౌరవించి విమానం మీద లోపలికి రమ్మన్నప్పుడు నాకు దేవుడు అవుతాడు, లేకపోతే ఆయన దేవుడేమిటి, ఈ కైలాస పర్వతాన్ని పెకలించి అవతల బారేస్తానేమనుకుంటున్నావో అని కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం కింద 20 చేతులు పెట్టి పెకలించడానికి ప్రయత్నించాడు. చాలనాత్ పర్వతస్యైవ గణాదేవస్య కంపితాః చచాల పార్వతీ చాపి తదా ఆశ్లిష్ట మహేశ్వరం. ఈ వీరుడు మూఢుడు పర్వతం కింద చేతులు పెట్టి పెకలించి పర్వతం మొత్తం తీసి పక్కన పెడదాం అనుకున్నాడు. ఆ పర్వతాన్ని అలా కదిలిస్తూ ఉంటే నిజానికి అది అచలం, కొండ కదలకూడదు, కదలకూడని కొండ కూడా కదిలిపోయిందనమాట, పెద్ద బాంబులతో పేల్చినప్పుడు కూడా కదలదంతలా కదిలిపోయింది. పార్వతీదేవి ఆ సమయంలో ఒక నృత్య భంగిమ చూపిస్తోంది, కాలలా పైకెత్తి ఆ కాలుతో ముక్కుని తాకాలన్నమాట, కాలలా పైకి తీసుకెళ్ళి శిరస్సు మీద నుంచి తీసుకొచ్చి వంచి ముక్కుని తగిలించడం, పెద్ద గొప్ప భంగిమది. ఆ భంగిమ చేయబోతున్న పార్వతీదేవి కంపించి పక్కకి తూలి శివుడి మీద పడి శివుడిని కౌగిలించుకుంది, నృత్యం పాడైంది స్వామి అని. అంటే అమ్మవారు కూడా పడిపోయిందనమాట, అలా చేశాడు వీడు. దాంతో మహాదేవుడు ఆగ్రహించాడు, దేవానాం ప్రవరహ హరహ మహాదేవ అని మూడు మాటలు వాడారు ఇక్కడ. మహాదేవుడు సకల దేవతలకి దేవుడు అయిని అటువంటి వాడు, దేవతా శ్రేష్ఠుడు, హరహ ఇలాంటి పాపాత్ముల్ని హరించేవాడు, హరహ అంటే సంహరించువాడు, చంపువాడు, ఎవరిని, పరమ పాపాత్ముల్ని, పాపాత్ముల్ని నిమేష మాత్రంలో సంహరించగలిగిన పరమాత్ముడు హరుడు. ఆగ్రహించి పార్వతి, మనమిచ్చిన వరాలతోటి బ్రహ్మిచ్చిన వరాలతోటి వీడింత విజృంభించి మన నివాసానికే ముప్పు తెచ్చిపెడుతున్నాడు, అందుకే పాపాత్ములకి వరాలు ఇవ్వకూడదు. పాపాత్ములకి పాలు పొయ్యడం ఎటువంటిదంటే పన్నగములకు అమృతమిడుట, పాములకు అమృతం పొయ్యడం లాంటిది. పాములకు అమృతం పోస్తే వాటికి విషమే పెరుగుతుంది, ఈ నీచుడికి వరం ఇస్తే ఇదిగో కండకావరంతో వరం ఇచ్చిన వాడిని కూడా పాడు చేస్తాడు. వీడిని మనం గౌరవించాం, నెత్తిమీద పెట్టుకున్నాం, మన బిడ్డనుకున్నాం, ఎన్ని తప్పులు చేసినా క్షమించాం, దాంతో వీడు రెచ్చిపోయి మన కొండనే బీకి ఎవరి అండతో పైకొచ్చాడో వాడి కొండనే బీకి బయట పారేద్దాం అనుకుంటున్నాడు. చూడు వీడి సంగతి అని వెంటనే ఆయన ఏం చేశాడు, పాదాంగుష్ఠేనతం శైలం పేడయామాసలేలయ, మళ్ళీ కుడికాలు కూడా ఉపయోగించలేదు, ఎడమకాలి బొటన వేలుతోటి కొండని అలా ఒక్కసారి కొంచెం నొక్కాడు, మెల్లిగా నొక్కాట, గట్టిగా కూడా కాదు. ఇక్కడే ఉంది ఆయన వాడిన కాలేమిటి, ఎడమకాలు. ఓసారి శివుడు రాక్షసుల్ని చంపాడు, చంపి కైలాసానికి వచ్చాడు. దారి పొడుగుత ప్రమథగణాలు దేవతలు అందరూ కలిసి జయహో పరమేశ్వర అని స్తోత్రం చేస్తున్నారు. అందరూ స్తోత్రం చేస్తూ ఉంటే శివుడు ఆశీర్వదిస్తూ పార్వతి దగ్గరకు వచ్చాడు. పార్వతీదేవి మందహాసం చేస్తూ, ఏమండి వీళ్ళంతా ఎందుకండి మీకు మంగళహారతులు పడుతున్నారు అంది. అదేమిటి పార్వతి ఎందుకంటావేమిటి, రాక్షస సంహారం చేశానుగా పరమ దుర్మార్గుణ్ణి, పరమ నీచాతి నీచుణ్ణి, దురంతపుణ్ణి చంపొచ్చాను అన్నాడు ఆయన. అలాగా వాడిని ఎలా చంపారండి అంది. వాడిని చంపడానికి ఆయుధాలు కావాలా, కాలుతో తొక్కి చంపేశాను అన్నాడు ఆయన. ఏ కాలితో తొక్కి చంపారండి అంది ఆవిడ. ఎడమ కాలితో తొక్కి చంపానండి అన్నాడు ఈయన.
ఎడంకాలతో తొక్క రాక్షసుని చంపారా, ఎడమకాలు ఎవరిదండి అంది ఆవిడ. వెంటనే శివుడు ఒక్క క్షణం ఆగిపోయాడు. ఎందుకని, శివుడు అర్ధనారీశ్వరుడు, కుడికాలంటే ఎందుకని, ఎడంకాలు పార్వతీదేవిది. వెంటనే ఆయన నీదే కాలన్నాడు. మరి కాలు నాదే, తొక్కి చంపింది నేనా, ఈ జనమంతా జయహో పరమేశ్వర రాక్షస సంహారం చేసావు అంధకుండి చంపావంటారేంటి అనగానే ఆయన చిరునవ్వు నవ్వి పుణ్యైర్ యశో లభ్యతే, శంకరాచార్యులు వారి శ్లోకం ఇది. అంత కథంతా చెప్పి చివరిని ఏమంటాడు తెలుసా, పార్వతి చంపింది నువ్వే కానీ పుణ్యై యశో లభ్యతే, పుణ్యం వల్ల కీర్తి నాకు వచ్చింది. నీలాంటి భార్య ఉంటే అన్ని పనులు ఆవిడ చేసి పెడుతుంది, మొగాడికి పేరు వస్తుంది. అందరూ మొగుడు పొగుడుతారు తప్ప ఈ భార్యను పొగడరని. చూసారా మీకు ఎంత న్యాయం జరిగిపోతుందో. అయినా అమ్మవారిని మనం ప్రశంసించాలి, అంత ఘనకార్యం చేసి స్వామిదే కీర్తి అంటోంది. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఆయన తొక్కింది కూడా ఎడంకాలి బొటన వేలుతో. మళ్ళీ అమ్మవారిని పడగొట్టాలనుకున్నాడు వాడు, ఆయన ఏమి ఎరగనట్టు తన ఎడంకాలతో తొక్కాడు. దాంతో అమ్మవారు మహాశక్తి, ఆదిపరాశక్తి, ఆ బలానికి పర్వతం అంతా కిందకి దిగిపోయింది. రావణాసురుడు 20 చేతులు పర్వతం కిందకి వెళ్ళి పచ్చడి పచ్చడైపోయి నలిగిపోయాయి, పొట్లకాడలైపోయాయి అనమాట. ఇక వాడు తట్టుకోలేకపోయట ఏం ఏడ్చాడండి వాడు, రక్షసాతే నరోషాచ భుజానాం పీడనాత్ ముక్తో విరావహ సహసా త్రైలోక్యం ఏన కంపితం. ఈ చేతులు అడుగున పచ్చడైపోవడంతో ఆవేశం ఆయాసం రెండూ వచ్చాయి, రోషం వచ్చింది. ఏం చేస్తాడో, రోషం పనికిరాదు. కోపం వచ్చింది కానీ కోపానికి తగినటువంటి శక్తి లేదు. ఈ భుజములు కదిలిపోయి ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటే ఏడవలేక నవ్వలేక పెద్ద పెట్టును అరిచాడు. ఈ అరుపు ఎటువంటిది, దుఃఖంతో కూడిన అరుపు. అలాగని ఏడుస్తున్నట్టుగా బయటపడకూడదు కదా, అందుకని అతి కష్టం మీద ముఖం మీదకి నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం, బాబోయ్ అండం, మళ్ళీ వెకిలి నవ్వు నవ్వడం, అలా ఏడ్చేట. మీరు ఎంతకాలం ఏడ్చాడో ఊహించగలరు వాళ్ళు. సహజంగా చాలామందికి తెలియక వెంటనే శివుడు తీసేశాడు అనుకుంటున్నారు. 1000 ఏళ్ళు తొక్కెట్టాల ఆయన. నేను చెప్తున్నది రామాయణంలో ఉత్తరకాండలో వాల్మీకి రాసినటువంటి శ్లోకం అనమాట. 1 రోజు 2 రోజులు కాదు, సహస్రం పూర్ణ వర్షంతు, 1000 ఏళ్ళు పూర్తిగా అడుగునే అమ్మవారికి చేసిన అపచారం స్వామివారి కొండ మీద నుంచి ఎగరాలనుకుంటే ఆ చేతులు 1000 ఏళ్ళు అడుగునే పడిపోయాయి. దాంతో వాడు తట్టుకోలేకపోయాడు, భయంకరంగా ఏడ్చాడు. అయినా సరే చేతులు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, అవేమో వాడిపోయాయి. పోనీ శివుణ్ణి స్తుతించచ్చు కదా, స్తుతించలేదు. అప్పుడు మంత్రులు వచ్చి, మహారాజా మీరు వీరులే కానీ కాలం కలిసి రావడం లేదు, ఎంత పూర్వం మీరు ఏ శివుడి అనుగ్రహంతో అనేక శక్తులు సాధించారో ఆ పరమాత్ముడితో మీకు యుద్ధం ఏంటండి, ఆయన మీ దేవుడు, ఆయన ఆశుతోషుడు అంటే వెంటనే సంతోషిస్తాడు. ఏం చేస్తావో ఇంత బాధలో కూడా సంస్కృత పాండిత్యం ఉపయోగించి ఆయన మీద నువ్వు స్తోత్రం రాయి, ఆ స్తోత్రానికి మెచ్చుకుంటాడు, నిన్ను అనుగ్రహిస్తాడు. తోషయస్వ మహాదేవం నీలకంఠం ఉమాపతిం తం రుతే శరణం నాణ్యం పశ్యామోత్ర దశానన. ఓ దశగ్రీవ, నీ 10 తలకాయలు ఉపయోగించు, కొంచెం బుద్ధితో ఆలోచించు. వెంటనే మహాదేవుణ్ణి, నీలకంఠుణ్ణి, అమ్మవారితో కూడిన వాణ్ణి, ఉమాపతిని, మళ్ళీ ఉట్టివాణ్ణి కాదు, ఆయనని రుతే స్తోత్రములతో, ఋగ్వేదములో ఉన్న మంచి మంచి మంత్రాలతో, సామవేదంలో ఉన్న మంత్రాలతో, అథర్వణ వేద మంత్రాలతో, యజుర్వేద మంత్రాలతో 4 కలిపి నీ సంస్కృత పాండిత్యం ఉపయోగించి స్తోత్రం చెయ్యి, ఇంకింతకు మించి వేరే మార్గం లేదు చెప్పారు వాళ్ళు. నా అన్యం పశ్యామి, ఇంతకు మించి మార్గం లేదు, నువ్వు ఆయన్ని స్తోత్రం చేశావా గండం గడిచి పిండం బయటపడుతుంది, లేదా ఇలా ఏడుస్తూ కూర్చోవడమే. నా మాట విను, శివుడు నీ అపచారానికి నిన్ను క్షమించడని నీవు అనుకోద్దు, ఎందుకంటే ఆయన క్షమిస్తాడని మా నమ్మకం. కృపాళుహు శంకర తుష్ట ప్రసాదంతే విధాస్యతి. ఆయన కృపాళువు, బాగా కరుణిస్తాడు. పాపాత్ముల పాపాలు క్షమించి వాళ్ళని కరుణించడంలో ఆయన మించినవాడు లేడు. ఆయన పేరే శంకరుడు, ఇతరులకు ఉపకారం తప్ప అపకారం చేయడు. శం అంటే శాంతి, శం కరోతీతి శంకర, ఎప్పుడు శాంతిని సుఖాన్ని ఇతరులకు ఇస్తాడు గనక ఆయన శంకరుడు అన్నారు. లే, ఆయన అనుగ్రహం పొందు, ప్రార్థించు, మా మాట విను అనగానే వాడు ఏం చేసేట, సామభిర్ వివిధై స్తోత్రై ప్రణమ్య సదశానన సంవత్సర సహస్రంతు రుదతో రక్షసో గతం.
ఈ గొప్ప శ్లోకం ఇప్పటికీ మీకు అర్థమైంది. ఆయన మంచి కంఠస్వరం ఉపయోగించి అద్భుతమైన వేదమంత్రములతో స్తోత్రం తయారు చేసి వినయంగా మానసికంగా నమస్కరించి, ఇప్పుడు చేతులతో దండం పెట్టడానికి లేదు కాబట్టి చేతులు నలిగి ఉన్నాయి కనుక పర్వతం కింద ఉన్నాయి కనుక మానసిక స్తోత్రం చేశాడు, మనస్సుతో దండం పెట్టాడు. ఎలాగా మధ్య మధ్యలో రుదత ఏడుస్తూ ఏడుపు ఏడుపేగా బాధ బాధేగా శివ శివాని ఏడుస్తూనే సాధ్యమైనంత వరకు వీడు ఎంతసేపు మహాభాగేశ్వరి రాగం ఒకటి, శివరంజని రాగాలు ఎక్కువ అనమాట, ఏడుపు రాగాలు. అలాంటి రాగాలతో సంవత్సర సహస్రంతో మళ్ళీ చెప్పాడు ఇక్కడ 1000 సంవత్సరములు అలా ఏడుస్తూనే ఈశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. అదిగో అప్పుడు రాసిన స్తోత్రాలు అనమాట, రావణకృత శివతాండవ స్తోత్రం అంటారు చూసారా. అంత బాధలో కూడా వాడు అంత కవిత్వం రాసేటువంటి వాడు, పోయే కాలం వచ్చినా చావు దెబ్బలు తిన్నా పాండిత్యం పాండిత్యేనని జటాకటాహ సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. మీకు ఇదివరలో కూడా ఒకసారి అర్థం చెప్పాను, అంత గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రం యొక్క అర్థం చెప్పడానికి 10 రోజులు పుడుతుంది, అంత గొప్పది అనమాట. ఒక్క ముక్క చెబుతా చూడండి, అంత అక్కర్లా. ఈ శివుడికి పెద్ద జడలు ఉన్నాయి, వాటిని జటా జోటములు అట్టగట్టబడిన జడలు అనమాట. జటాజోటము జడల యొక్క సముదాయము ముడిగా కట్టబడి ఉన్నాయి. ఆ జటాజోటాలు ఎటువంటివట? ఓ పెద్ద గిన్ని, మామూలు గిన్ని కాదు, పెళ్ళిళ్ళలో ఉపయోగించే దబరా గిన్నె అంటారే అది పెద్ద గిన్ని. ఆ గిన్నెలో గంగ ఉంది, ఈ గంగ బయటికి రాకుండా ఆయన జడల్ని మూసేశాడు. అందుకని ఆ గిన్నెలో డ్యాము వెనకాతలు ఉన్నటువంటి నీరు కొట్టుకుంటున్నట్టుగా లోపల గంగా అనేది కొట్టుకుంటుందట. విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. ఆ లోపల కూర్చుని సంభ్రమత్తు తొట్టుపాటుతో, అయ్యో ఈ జడలలో బంధించాడు శివుడు, ఈ జడలు పెద్ద గిన్నెలో ఉన్నాయి, గిన్నె చుట్టూ మూతలు పెట్టినట్టు పెట్టేశాడు, అట్టగట్టేసి జడలు, ఇందులోంచి బయటికి రాలేకపోతున్నాను, ఎక్కడి నుంచి బయటకు వద్దాం అని లోపల గిరగిరగిరాలా తిరుగుతోందట, ఒక్క డోరున్నా దొరకకపోతుందా అని. అలాగ వెతుకుతూ వెతికిచ్చేవరకు ఆయన దయ వల్ల తప్ప తనంత తాను బయటపడలేక గిజగిజలాడిపోతున్న గంగా నదిని కలిగిన జడలు కలిగిన మహానుభావుడా నీకు నమస్కారం అన్నాడు వాడు. అసలు ఊహ చూడండి, వాడు జడలేమో పెద్ద గిన్నె ఏమిటి, ఆ గిన్నెలో గంగ ఉంది, దాన్ని బోర్లించి మూత పెట్టేట, అందులో ఆవిడ గిరగిరా తిరుగుతుందట, బయటికి రాలేకపోతుంది, తనంత తాను రాదు, నువ్వు అనుగ్రహిస్తే వస్తుంది. అంటే నువ్వు నన్ను తొక్కావు, నా ప్రయత్నంతో బయటికి రాలేను, నువ్వు మళ్ళీ నన్ను అనుగ్రహించాలి, ఆనాడు గంగను అనుగ్రహించినట్టు అలా అనుగ్రహిస్తే బయటపడతాను. ఇలా అపూర్వమైన భావనలతో వాడు స్తోత్రం చేశాడు. నిజానికి వాడు రోజుకు 100 చొప్పున 1000 సంవత్సరాల పాటు 1000 నూరు రాశాడు, 100,000 శ్లోకాలు అనమాట. అన్ని శ్లోకాలు లుప్తమైపోయి కొద్దిగా దొరికితే ఆ కొద్దింటిని మనం రావణకృత స్తోత్రం అని చదువుకుంటున్నాం. మొత్తం స్తోత్రాలన్నీ దొరకడం కూడా ప్రమాదం, ఎందుకంటే మిగతా వాళ్ళంతరూ ఆ స్తోత్రాలు చదువుతారట అంత గొప్పవని, శివుడు అదృశ్యం చేశాడని శాస్త్రం. మనకి లింగపురాణంలో ఒక కథ ఉంది, శివుడు ఇంత గొప్ప స్తోత్రం ఎందుకు లోకంలో లేకుండా హుంకారంతో నాశనం చేశాడు. ఈ స్తోత్రం అంతా అయ్యాక శివుడు ఒక్కసారి హుంకరించాడు, హుంకరించగానే 27 శ్లోకాలు మిగిలి మిగతావన్నీ మాయమైపోయాయి. అప్పుడు ఆఖరి నందీశ్వరుడు, వాడు ఎంత నీచుడైనా మంచి స్తోత్రాలు కదా అంటే, వాడు రాసిన స్తోత్రాలు ఎల్లకాలం చదువుకుంటూ ప్రజలు పురాణాలు చదవడం మానేస్తారు, అప్పుడు కథలు వినకపోతే ప్రమాదం, ఆ స్తోత్రమే అందరినీ ఆకట్టుకుంటుంది, నీచుల యొక్క స్తోత్రములకి విలువ వచ్చి తక్కిన పురాణములు మరుగున పడకూడదు కనుక అదృశ్యం చేశానన్నాడు ఆయన. అంటే ఎంత గొప్ప సత్యం వినండి, పాపాత్ముడు ఎంత పండితుడైనా వాడి స్తోత్రం ఎంత గొప్పదైనా అది ఈశ్వరుడికి ఇష్టం కాదు. చదువులేని వాడైనా పుణ్యాత్ముడు ఒక్కసారి శివాను కూడా అనకల, నమశ్శివాయ అన్నాడు ఒకడు, అన్నా సరే వాడిని అనుగ్రహిస్తాడు ఆయన. భగవంతునికి భక్తి కావాలి పాండిత్యం కంటే అని ఒక్కసారి నిరూపించాడు. అలాగని చదువు మానేయమని కాదు అక్కడ ఉద్దేశం, భగవంతునికి ప్రధానమైనది చిత్తశుద్ధి, చిత్తశుద్ధి లేని శివ పూజలేనరా. అప్పుడు వాడు అలాగా ఏడ్చి ఏడ్చి గిజగిజలాడిపోయి పరమ దుఃఖంతో బాబోయ్ బాబోయ్ రక్షించమన్నాడు వాడు. ఆఖర్న కంకంటి పాపరాజు వారు ఉత్తర రామాయణంలో వాడు ఏడ్చి స్వామి నన్ను రక్షించు బాబోయ్ అని మొరపెట్టుకున్న ఘట్టాన్ని ఒక శేషపద్యంలో రాస్తాడు. నాకు చాలా ఇష్టమైన కవుల్లో ఆయన ఒకటి రాడు, 320 ఏళ్ల క్రితం రాయబడినటువంటి గ్రంథం. ఇప్పటికి కూడా చాలామంది ఈ లవకుశ సినిమా కానీ ఇంకోటి కానీ ఎవరైనా ఆయన్ని వాడుకోవాలి, ఆయన్ని వాడుకోకపోతే అంటే కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణమే లేకపోతే వాడు 300 సినిమాలు లేవనుకోండి రాముడి కథల్లో. అంత మహానుభావుడు ఆయన, చాలా గొప్పవాడు ఆయన. అదృష్టవశాత్తు ఆయన మేము కూడా శ్రీవత్స గోత్రులమే,
అది కొంచెం పెసరు ఉంటుందిలేండి, కానీ అసలు మహానుభావుల మీద అదేం కాదు, కానీ ఆ కవిత్వం మీద ఉన్నటువంటి ఒక గొప్ప ఆసక్తి అన్నమాట.
పరమ శైవాచార పరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు, తల్లి కోరిక తీర్పదలచి వేడగా ఆత్మలింగంబు ప్రేమ నొసంగినావు. మునుకు వేరుడు దోచుకొనిన లంకాపురి విభవంబు మరల ఇప్పిల్చినావు, తలచుటే తడవుగా దర్శన భాగ్యంబు కలిగిల్చి నీడవై కాచినావు. స్వామీ భవదీయ దర్శనోత్సాహినగుచు తరియా ఈ వేళ ఈ నిషేధములేల వైరమేలయ్య మరచినానే రములను కరుణగనవయ్య కైలాసగిరి నివాస.
ఆ ఆర్తనాదం అంతలా వెళ్ళిపోయింది అనమాట వాడికి ఏకంగా. స్వామి ఎప్పటికప్పుడు నేను వచ్చి నిన్ను ప్రార్థించినప్పుడల్లా నన్ను అనుగ్రహించావు, ఒక్కసారి తలుచుకుంటే చాలు ఆ క్షణమే దర్శనమిచ్చావు, తల్లి కోరిక తీర్పదలచి వేడగా ఆత్మలింగంబు ప్రేమ నొసంగినావు. మా అమ్మ కోసం అడిగితే ఆత్మలింగం ఇచ్చావు, అది మధ్యలో గోకర్ణంలో ఇరుక్కుపోయింది, అది వేరే విషయం.
పరమ శివభక్తులలో వీడికంటే గొప్పవాడు లేడు అని నాకు కీర్తినిచ్చావు, కుబేరుడి దగ్గర ఉన్న లంకానగరాన్ని స్వీకరించడానికి సహకరించావు, ఎప్పటికప్పుడు నీ దగ్గరికి నేను స్వేచ్ఛగా వచ్చిపోయేవాడిని. ఇన్నాళ్ళకి నీ దర్శనం కోసం వస్తా, నిజానికి వీడు దర్శనం కోసం వచ్చాడా, అదే చెబుతున్నాను, బాధ కలిగింది కాబట్టి ఆ మాట అన్నాడు. నీ దర్శనోత్సాహినై నిన్ను చూడాలని వస్తే ఇవాళ ఈ నిషేధం ఏమిటి, నందీశ్వరుడు నన్ను ఆపడం ఏమిటి, నా నేరం మరచి నన్ను కరుణించు అన్నాడు. అప్పటిదాకా శివుడు చూశాడు చూశాడు, మరి ఇంతలా ఏడుస్తూ ఉంటే పరమేశ్వరుడికి కరుణ ఎక్కువ కదా, చాలు 1000 సంవత్సరాల శిక్ష చాలు అనుకున్నాడు ఆయన. వెంటనే ఎదురుగుండా పార్వతీ సమేతంగా ప్రత్యక్షమైపోయాడు. అంత బోలాశంకరుడు పాపం ఆయన, ఎంత దుర్మార్గుడైనా మళ్ళీ కాళ్ళు పట్టుకుంటే సర్లే అంటాడు. అదేగా భగవంతుడి లక్షణం. ప్రీతోస్మి తవ వీర్యస్య సౌండీర్యాచ్చ దశానన్నా శైలాక్రాంతేన యో ముక్తః త్వయా రావః సుదారుణః.
నాయన మహావీర, నీ పరాక్రమం, నీ శక్తి, నీ ఉత్సాహం నాకు ఆనందమే కలిగించాయి. ఒరే, ఇంత కొండని, అందులో నేను నివసిస్తున్న కొండని, పార్వతీ సమేతంగా నృత్యం చేస్తున్న కొండని అడుగుని చేతులు పెట్టి పెకలించాలనుకున్నావు, అసలు ఊహ రావడమే గొప్ప. నీ పరాక్రమం ఆనందమే కలిగించింది, నా శిక్ష కూడా నీకు సరి అయినటువంటి కాలంలో బుద్ధి కలిగించినట్టుంది. ఆ సమయంలో నువ్వు భయంకరమైన రావం చేశావు, ఆ రావమునకు స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకాలన్నీ వణికిపోయాయి, సమస్త కింకరులు వణికిపోయారు. ఆ రావితం భయమాగతం కనుక అందరికీ భయం కలిగించే అరుపరిచవు గనక తస్మాత్వం రావణో నామ రాజన్ భవిష్యసి. ఈరోజు నుంచి దీనికి రావణుడని పేరు వస్తుంది. అంత పూర్వం దాకా వాడికి పౌలుస్త్యుడని దశగ్రీవుడని పిలిచేవారు వాడిని. అప్పటిదాకా ఎక్కడా కూడా రావణుడనే శబ్దం లేదు వాడికి. ఈరోజు నుంచి నీకు రావణుడని పేరు వస్తుంది, ఇది నీకు శివుడిగా నేను ప్రసాదించాను. నీ భయంకర రావంతో లోకాల్ని భయపెట్టావు, అరుపులతో భయపెట్టావు, ఏడుపుతో భయపెట్టావు, కాబట్టి నువ్వు రావణుడు అన్నాడు. మీరెవరన్నా కూడా రావణాన్ని పేరెట్టుకుంటే ఇదన్నమాట అర్థం. అలా పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో కొంతమందికి. దుర్యోధనరావు, దుశ్శాసనరావు, రావణరావు ఇలా పెట్టుకుంటున్నారు సంతోషం. కుంభకర్ణేశ్వర్, విభీషణుడు పేరు పెట్టుకుంటే పర్వాలేదు, పరమ పవిత్రుడు గనక. మళ్ళీ ఆ పేరు పెట్టుకుంటే కూడా ఒక ఇబ్బంది చెప్పంటారా, పొరపాటున ఎవరికైనా విభీషణుడు అని పేరుంటే మీలో ఏం సోదరా అని పక్కవాళ్ళు పిలవకండి, పిలిస్తే మీరు ఇద్దరు రావణ కుంభకర్ణులు అవుతారు. అంతేత విభీషణ శబ్దం ఉన్నవాడిని మాత్రం పొరపాటు కూడా హలో డియర్ బ్రదర్ అనకండి, ఆ తర్వాత డియర్ కాదు ఫియర్రే. నాయనా, ఈ విధంగా నువ్వు రావణుడు అనే పేరు పొందుతావు నాయనా, ఇక నీకు ఏం వరం కావాలో కోరుకు అన్నాడు. అప్పుడైనా కొంచెం బుర్రుండొచ్చగా నందీశ్వరుడికి శిలా చూచి పళ్ళు పట్టబడి వరకు, మహావీర నీ దయవల నాకు ఈ నరులు ఒక లెక్క కాదు, వానరులు ఒక లెక్క కాదు, ఈ కోతిముఖం వాళ్ళు నన్నేం చేస్తారు, నరవానరుల వల్ల నాకు భయం లేదు గనక వాళ్ళని గురించి పట్టించుకోను, వారు కాకుండా ఇంకెవరి చేతిలోనూ నాకు మరణం లేని వరం కరుణించు. శేష జీవితం హాయిగా గడిచేలా అనుగ్రహించు. రెండు కోరికలు. ఒక్క నరవానరులు అంటే నాకు భయం లేదు, వాళ్ళని పట్టించుకోను. తక్కిన సురసిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు ఎవరి చేతిలోనూ మృత్యువు లేని జీవితం నాకు ఇప్పించు. ఈ మిగతా జీవితం సుఖంగా గడిచేటట్టు వరమి. ఎందుకంటే వీడికి భయం పట్టుకుంది. ఇప్పుడు పాపాల వల్ల క్రమంగా ఏమైనా గండాలు వస్తాయేమో, కాబట్టి ఒకేసారి మరణించాలి. ఈలోపు రోజు రోజు ఇలాంటి దినదిన గండాలు రాకూడదు నాకు. చేతులు నలిగిపోవడం, కాళ్ళు నలిగిపోవడం, ఇంకా భవిష్యత్తులో రాకుండా సుఖంగా ఉండేలా అనుగ్రహించు అనగానే శివుడు, నీకు ఒక్క నరవానరుల వల్లే మరణం వస్తుంది, ఇంకెవరి చేతిలో చావు ఉండదు, నీ జీవితం సుఖంగానే సాగుతుంది, కానీ నేను నీకు ఒక కత్తి ఇస్తాను, ఈ చంద్రహాసాన్ని రోజు పూజామందిరంలో పెట్టి పూజించు, ఎప్పుడైనా ఈ కత్తిని అవమానం పరిచావో ఆ క్షణమే నీవు సర్వనాశనం అయిపోతావు, ఈ కత్తిని ఆ దగ్గరికి వస్తుంది అన్నాడు. ఆ కత్తితోటే జటాయువు రెక్కలు నరికింది వాడు, తెలుసునే మీకు. ఇందులో చెప్పలేదు కానీ రావణాసురుడు రాముడి మీదకి యుద్ధానికి వెళ్లే ముందు ఆ కత్తికి పూజ చేయకుండా దాన్ని కింద పారేశాడు పొరపాటున, అది కాలుతో తొక్కుకుంటూ వెళ్ళాడు. దాంతో వాడికి మరణం వచ్చిందని వాసిష్ఠ రామాయణంలో చెప్పారు. ఇందులో కూడా మనకు ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి చంద్రహాసం ఇచ్చినట్టు, ఆ చంద్రహాసాన్ని నువ్వు పూజించి నిత్యం ఎక్కడికైనా వెళ్ళు, ఒక్కరోజు పూజ చేయకపోయినా దానికి అవమానం కలిగినట్టే, దానికి అవమానం కలిగితే ఈ కత్తి నా దగ్గరకు వచ్చేస్తుంది, నీకు మరణం తప్పదన్నాడు. కరెక్ట్గా రాముడి మీద యుద్ధానికి ఎడుతున్న రోజే దాన్ని పూజించలేదు, సరిగదా పూజామందిరంలోంచి కింద పడిపోతే దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయి చూడకుండా, ఆ క్షణమే ఆ కత్తి అదృశ్యమైపోయింది, దానితో వీడు అదృశ్యుడైపోయాడనమాట. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉన్నంతకాలం వాడి జీవితం బాగా గడిచింది. ఇప్పుడు ఈ కథ అంతా వాడి కళ్ళ ముందు గుర్తుకొచ్చిందనమాట. ఓ అని ఆయనో ఆనాడు ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఘట్టం అంతా ఇప్పుడు గుర్తుకొస్తున్నది నాకు. ఆనాడు నన్ను శపించిన నంది కాదు కదా, శంకాహతాత్మ అంటే అప్పటికే అనుమానంతో సగం చచ్చిపోయట. శంకాహత ఆత్మ, అనుమానము చేత కొట్టబడిన ఆత్మ కలిగిన వాడు, అనుమానం చేత సగం మరణించిన వాడు అయ్యాడనమాట. కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా. పూర్వం నేను కైలాస పర్వతాన్ని పెకలించినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు ఈ మారువేషంలో రాలేదు కదా. అయ్యుండడులే, రూపం చూస్తే అలాగే ఉన్నాడు, ఆ ముట్టే అవి. కానీ ఆయన అంత తొందరగా వస్తాడా? లేక ఇంకో అనుమానం వచ్చింది. సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విద్ బాణోపి వాసురః. లేక నాకు మరొక విరోధి ఉన్నాడు, వాడి పేరు బాణాసురుడు, నన్ను చావగొట్టిన వీరుల్లో వాడు. ఆ బాణాసురుడు ఈ మారువేషంలో వచ్చాడా? బలిచక్రవర్తి ఎప్పుడో కృతయుగం నాటి వాడు, బలిచక్రవర్తిని వామనుడు మూడడుగులు పుచ్చుకున్నాడు, పాతాళానికి పంపాడు. దాంతో బలిచక్రవర్తి కొడుకులంతా పాతాళానికి వెళ్ళిపోయారు. బలికున్న 1000 మంది కొడుకుల్లో ఒక కొడుకు పెద్దవాడి పేరు బాణాసురుడు. ఈ బాణాసురుడు అన్నవాడు కొంతకాలం పోయాక ప్రహ్లాద కుమారుడి అనుమతి తీసుకుని భూలోకానికి వచ్చాడు. కృతయుగం 4వ పాదంలో బాణాసురుడు భూలోకానికి వచ్చి మళ్ళీ ఈశ్వరుడి కోసం మహాతపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే, నాకు ఎర్రని ఒక కోట ఇమ్మన్నాడు, రెడ్ ఫోర్ట్, ఆ రోజుల్లో ఎర్రకోట, అందుకే దానికి సోణ నగరం అని పేరు అన్నమాట. వాడు సోణాచలాధీశ్వరుడు, వాడి నగరం అంతా ఎర్రని రాళ్లతో కట్టారు. ఈ కోట కట్టాక మళ్ళీ శివుణ్ణి ప్రార్థించాడు. నీకు ఈ మళ్ళీ ఏమిట్రా నిమిషానికోసారి పిలుస్తూ ఉన్నాడు శివుడు. స్వామి, ఎవడు పడితే వాడు నగరం మీదకి దండయాత్రకు రావచ్చు, నా నగరానికి నువ్వే స్వయంగా కాపలా ఉండన్నాడు. మేము ఎవరిని గేట్ కీపర్లు పెట్టుకోను, పైగా నువ్వు ఒక్కడివి కాదు. దేవ మదీయ వాంఛితము తేటపడం ఇటు విన్నవించదన్ నీవు, నీవు నా కోరికని మన్నించాలి. ఏం చేయాలో తెలుసా? పార్వతీదేవితో నీ కొడుకు విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామిని వెంట పెట్టుకొని నందీశ్వర భృంగీశ్వర చండీశ్వరాదులు అందరితో కలిసి నా కోట దగ్గర కుడివైపు నువ్వు, ఎడంవైపు అమ్మవారు, అమ్మవారి పరివారం కుమారస్వామి ఎడంవైపు ఉండాలి, నీ పరివారము గణపతి కుడివైపు ఉండాలి, కోటకి రెండు వైపులా ద్వారాలు ఉంటాయిగా, కుడివైపు నువ్వు ఎడంవైపు ఆవిడ ఉంటూ ఎవరూ లోపలికి రాకుండా మా శత్రువులు మమ్మల్ని రక్షించండి అన్నాడు. నీవును అద్రినందనయ్యు అని కోరుకోవడంలో పార్వతి పర్వతరాజపుత్రి ఆవిడ అండగా ఉంటే కొండే అండగా ఉన్నట్టే, కొండంత అండ అనగానే పార్వతీదేవి నెత్తి నోరు ముచ్చుకుని అందుకేనండి ఇలాంటి వాళ్ళని అనుగ్రహించింది అంటే వినరు. మనం చూడండి కైలాసాన్ని విడిచిపెట్టి ఇప్పుడు కనీసం అద్దింట్లో అయినా ఉంటే బాగుండు, గుంటూరులో మంచి మంచి అపార్ట్మెంట్లు కొడుతున్నారట, అది ఇది కాకుండా కోట గుమ్మం దగ్గర కాపలా ఉంటామంటాడు ఏంటంటే పార్వతి మన పిల్లలు కదా అన్నాడు పాపం శివుడు. వాళ్ళు వచ్చి అక్కడ కాపలా కాశారు. అక్కడితో ఆగలేదు వాడికి. మళ్ళీ కొద్ది రోజులు పోయాక చేతులకి బాగా బలం ఎక్కువైపోయింది. ఈ బలంతో ఏం చేయాలో అర్థం కాక ఐరావతం దగ్గరికి వెళ్ళి దాన్ని 1000 చేతులు ఉన్నాయి, శివుడు వాడికి 1000 చేతులు ఇచ్చాడండి, ఆ 1000 చేతులతో ఒక్క దెబ్బ కొట్టాట. ఎందుకంటే బాణాసుడికి అది చెప్పడం కాదుగా మనకి, అందువల్ల చాలా క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్పవలసి వస్తుందన్నమాట. శివుణ్ణి వాడు 1000 చేతులు అడిగితే ఇచ్చాడు ఆయన. ఎప్పుడు కావాలంటే అప్పుడు 1000 చేతులు వస్తే, ఉత్తప్పుడు 2 చేతులే ఉంటాయి. ఈ సహస్రబాహుడు ఒకసారి ఐరావతం దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టగానే ఐరావతం తిరగబడిపోయింది. ఇది ఐరావతమా లేక అప్పుడే పుట్టిన లేగదూడ అనుకున్నాడు వాడు. అంత తేలిగ్గా ఏనుగుని పీనుగుని చేశాడు. అక్కడి నుంచి వెళ్ళి ఏం చేశాడు, కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఈ చేతులతో ఇలా కొట్టాడు. ఆ కైలాస పర్వతం కదిలిపోయింది. అంటే నా దెబ్బకి కొండలు కూడా ఆగవన్నమాట. ఏం చేయాలి, చేతులు బలం ఎక్కువైపోయింది, తీట తీరటం లేదు అనుకుని మళ్ళీ వచ్చి శివుడి దగ్గరికి, పరమేశ్వర నాకు చిన్న కోరిక ఉందన్నాడు. ఏమిట్రా, నేను నిన్ను ప్రార్థించి అడుగుతున్నాను, మరి నువ్వేం కోపగించకూడదన్నట్టు కోరుకో. శంకర్ర భక్త మానసవ శంకర్ర దుష్టమదా సురేంద్ర నా శంకర్ర పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త జయ తాండవ కేలన భక్త పాలన. శంకర, భక్తుల మనస్సులను వశించేసుకునేవాడివి నువ్వు, తెలుపు నలుపు రంగులు కలిగిన వాడివి. శరీరమంతా తెలుపు, ఒక్క కంఠం మాత్రం విషం తాగడం వల్ల నీలంగా ఉంటుంది. అటువంటి నిన్ను పార్వతీదేవి యొక్క హృదయ పద్మానికి వికసింపచేసే సూర్యుడివి, యోగుల యొక్క హృదయములనే కలువ పువ్వులను వికసింపజేసే చంద్రుడివి, తాండవ కేళనం కలిగిన వాడివి, సర్పహారం కలిగిన వాడివి. నీకు నమస్కారం. మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు 1000 చేతులు ఇచ్చావు, ఈ చేతులేమో తేట ఎక్కువైంది, బలం ఎక్కువైపోయింది, దురదగా ఉంటున్నాయి, ఏదన్నా పని చేద్దామంటే నాకు యుద్ధం తప్ప చేత కాదు, యుద్ధానికి వెడితే కొండలు పిండైపోతున్నాయి, ఈ చేతులు బరువు ఎలా తగ్గుతుందో తెలియదు, ఇక నాతో యుద్ధం చేసేవాడు ఒక్కడో మిగలలేదు, నీ ఒకరుండు దక్క, అందుకని నాతో యుద్ధం చేయకూడదు, కాసేపు కుస్తీ పట్టకూడదు శివుణ్ణి. పరమేశ్వరుడు దయాస్వరూపుడు కాపలా కాస్తే నా చేతులు తీటగా ఉన్నాయి, నీతో కుస్తీ పట్లు పెట్టి చావుకొడితే నిన్ను, అప్పుడు చేతులు బరువు తగ్గుతుందన్నట్ట. ఇటువంటి భక్తులు ఉంటారు లోకల్లో సందేహం లేకుండా. గురువుకి పంగనామం పెట్టడం అంటే ఇదే అనమాట. అప్పుడు శివుడు ఏం చేశాడు, లో ఊనిన రోషవార్ధి కడలొత్తగా పలికెను. లోపల కోపం వచ్చింది కానీ పరమాత్ముడు కనుక వెంటనే సర్దుకుని, ఒరే నేను నీకు వరం ఇచ్చాను, వరం ఇచ్చాక నిన్ను చంపాననుకో, కండకావరంతో ఉన్నావని, అప్పుడు నా పదవికి అది భంగం, అది దోషం. అది ప్రస్తుతానికి ఏం మాట్లాడను, రావణుడని ఒకడు సీతాస్వయంవరానికి వెడుతున్నాడు, వాడితో యుద్ధం చేసిరా పో అన్నాడు. ఆ సమయంలో రావణాసురుడు నిజానికి సీతాస్వయంవరానికి వెళ్ళిన వాడు నిజమే, వెళ్ళలేదు స్వయంవరానికి మాత్రం, ఆ తక్కిన కథంతా కల్పితం. సీతాస్వయంవరానికి బయలుదేరి మధ్యలో చావు దెబ్బలు తిని వెనక్కి వచ్చాడు, అది అసలు పురాణ కథ. వీడు రావణాసురుడు సీతాస్వయంవరానికి వెడుతున్నాడు, మధ్యలోనే వాడిని ఆపి వాడిని 4 తన్ను, వాడు కూడా ఈ మధ్య రెచ్చిపోతున్నాడు అన్నాడు. అనగానే జాయ్ శివ బలే దొరికాడు వాడు ఎవడో అనుకుని వీడు బయలుదేరాడు. ఆ సమయానికి రావణాసురుడు పుష్పక విమానంలో బయలుదేరి వెడుతున్నాడు సీతాస్వయంవరానికి. విమానానికి ఎదురుగుండా వెళ్ళి 1000 చేతులతో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు వీడు. విమానం అసలు కదిలితే ఒట్టు, వీడి బలం ముందా ఆ విమాన బలం ఆగిపోయింది. ఎవడవరా నువ్వు, నా విమానాన్ని ఆపేవన్నట్ట, నేనేమన్నో తర్వాత చూద్దాం, ఎరా బస్తీ మేసవాలి, నా చేతులు అసలే లాగుతున్నాయి, యుద్ధం చేస్తామన్నాడు. దాంతో రావణాసురుడు 20 చేతులతోటి 10 తలలతో ఈయనతో యుద్ధం చేశాడు. నిజంగా అక్కడ వర్ణించారండి, వాసిష్ఠ రామాయణంలోనూ గర్గ సంహితలోనూ, ఇందాక నేను చదివిన పద్యం భాగవతంలో పోతన గారు కూడా రాశాడు, పోతన గారి పద్యమే చదివా. చాలా వరకు పురాణాల్లో మహానుభావులు వివరించారు. అంటే ఒక చోట నుంచి ఒక చోట నుంచికి ఈ కథలన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. వాల్మీకి మహర్షి అన్నీ తాను చెప్పకుండా కొన్ని ఇతరులకు అందించాడనమాట. కేవలం ఒక సూచన చేస్తాడు, ఆ సూచన కథ ఇంకో చోట ఉంటుందన్నమాట. మహాభయంకర యుద్ధం జరిగిందిట. 22 నిమిషాలు యుద్ధం అయ్యాక 1000 చేతులతోటి పట 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 పూరీ పిండి ఒత్తినట్టుగా, చపాతీ పిండి కొట్టినట్టుగా, బజ్జీ పిండి బాగా నవిలేసినట్టుగా వీడు చితక్కొట్టి పారేశాడు రావణాసురుడిని. అసలు రావణాసురుడికి శరీరం ఉందో లేదో తెలియలేదు, చేతులున్నాయా, కాళ్ళేవి చేతులేవి అనుకుంటూ వణికిపోయి కళ్ళు తిరిగి వైర్లు గమ్మి, ఆ తర్వాత నాయన నువ్వెవరివి, కొంపతీసి నందీశ్వరుడు అని అప్పుడు అడిగాడు బాణాసురుణ్ణి. కాదు, బలిచక్రవర్తి పుత్రుణ్ణి బాణాసురుణ్ణి అన్నాడు. వెంటనే వీడు అతి కష్టం మీద కంఠం సవరించుకుని, మనం ఇంచుమించు రాక్షసులం, మంది క్యాస్ట్ ఫీలింగ్ ఉండాలి, స్వజాతి నీకు పుణ్యం ఉంటుంది, మనం ఇక మీదట ఎప్పుడు యుద్ధం చేయొద్దని వాడితో స్నేహం చేసుకున్నట్ట.
వాడు కూడా జాలిపడిపోయి, అంటే భవిష్యత్తులో రాముడి చేతిలో తెచ్చేవాడిని వాడు చంపకూడదు కనుక వాడికి ఆ యోగం లేదు. సరే వెళ్ళిరా, పైగా ఎంతో పూర్వం శివుడిచ్చిన వరం ఉన్నది, బ్రహ్మిచ్చిన వరం, రాక్షసుల చేతిలో చావకూడదు, దెబ్బలు తినడమే తప్ప, పో ఇంకెప్పుడు యుద్ధం చేయకు. నా చేతుల తీట తీరలేదు, ఇంత కొట్టినా అబ్బే నువ్వేదో పెద్ద వీరుడు అన్నాడు శివుడు అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందిరా, రావణాసురుడు తోకముడిచాడు స్వామి అన్నట్ట. మరి ఇంకేం చేయమంటావు, నీతోటి యుద్ధం, నాతో యుద్ధం కుదరదు కానీ కొంతకాలం ఇంకా వెయిట్ చెయ్యి, ద్వాపర యుగం అని వస్తుంది. ఆ ద్వాపర యుగంలో నాలాంటి ఒక మహానుభావుడు భూలోకంలో కృష్ణుడు అనే పేరుతో పుడతాడు, అప్పుడు నీ కొవ్వు అణిచేస్తాడు ఆయన, నీ చేతులు పొట్లకాయలు దిగినట్టు దిగిపోతాయి. జాగ్రత్త, ఒరే నీవు జెండాను ఒకదాన్ని పైన కోట మీద వేళ్లాడగట్టు, ఆ జెండా ఎప్పుడు రెపరెపలాడుతుంది, ఆ జెండా తనంత తాను ఏ గాలి లేకుండా విరిగి కింద పడిందా, విను మూఢచిత్త, నీ కేతనమెప్పుడు అకారణంబ దారుణికూలున్, నీ జెండా తనంత తాను అకారణముగా విరిగిపడినప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడు, 996 చేతులు పోతాయి, ఒక్క 4 చేతులు మాత్రం మిగులుతాయి, అప్పుడు ఇక జీవితంలో ఎవరితో యుద్ధం చేయాలని కోరుకోవు. ఏ అనగానే అయితే ఆ యుద్ధం వెంటనే రాకూడదా, ఇంకా వీడికి అర్థం కాలేదండి చెబుతున్నదిగా కండకావరం, అంటే వెంటనే రాకూడదా అని అడిగాడు వాడు స్వయంగా. అడిగితే వెంటనే ఎలాగరాని ఆయన, ఇప్పుడు 40 రోజులు పురాణం అన్నారు పద్మాకర్ గారు, 20 రోజులే 40 రోజు వచ్చేస్తుందా, కాలం కాలం అలా గడవలసిందే అన్నాడు. అదంతా రావణాసురుడికి తెలుసు ఈ వరం పొందడం, అందుకని ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అనమాట, కింస్విత్ బాణోపివాసురః, కొంపదీశానాడు నన్ను చావగొట్టినవాడు, శివుడితోటే యుద్ధం చేయడానికి సిద్ధపడినవాడు, ఒళ్ళంత పిండికూడు కింద కొట్టినవాడు, ఆ బాణాసురుడు వచ్చాడా బలిచక్రవర్తి కొడుకు, అయ్యుండరే వాళ్ళు ఇలా మారువేషంతో ఎందుకు వస్తారు, చంపాలనుకుంటే వాళ్ళ దెబ్బ నేను ఆగుతానా వాళ్ళ ముందు అనుకుని ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని, సరే ఏమైతే అది అవుతుందనుకుని క్రోధావేశంతో ప్రహస్తుడికేసి తిరిగాడు. దురాత్మ పృచ్ఛతామేష కుతఃకిం వాస్య కారణం వనభంగే చ కోశ్యార్థో రాక్షసీనాంచ తర్జనే. ప్రహస్త, ఈ కోతితో నేను మాట్లాడటం ఏమిటి, నువ్వే వాడికేసి తిరిగి అడుగు, అయినా మహారాజులు సామాన్యులతో మాట్లాడకూడదు, నా దూతవి కనుక నా మంత్రివి కనుక నువ్వు వాడిని అడుగు, ఈ దుర్మార్గుడు ఎందుకు ఈ లంకానగరానికి అడుగు పెట్టాడో, లంకానగరంలోకి అడుగు పెట్టి నేను ఎవరూ వెళ్ళకూడదని నిషేధించిన అశోకవనంలో అడుగు పెట్టి చెట్లన్నీ పడగొట్టి సీతతో ఎందుకు మాట్లాడాడో, మన రాక్షసుల్ని ఎందుకు చంపాడో, ఆడవాళ్ళని ఎందుకు భయపెట్టాడో అడుగు, వీడి సంగతి చూస్తానగానే ప్రహస్తుడు హనుమంతుడికేసి తిరిగాడు. ఓ వానరా నీకేం భయం లేదు, సమాశ్వసిహి భద్రంతే, నీకు ఈరోజు నుంచి అభయం ఇస్తున్నాం నిజం చెబితే. ఇది రావణాసురుడి సభాభవనం, ఇందులో ఎవరూ వచ్చి నిన్ను భయపెట్టలేరు, నీ రాజు కూడా నిన్ను భయపెట్టలేడు, నువ్వు అసలు ఎవడివి, ఎందుకు వచ్చావు, ఈ నగరానికి అడుగు పెట్టడానికి గల కారణమేమిటి, సీతతో ఎందుకు మాట్లాడావు, మాట్లాడిన వాడివి తిన్నగా ఊరుకోకుండా అశోకవనంలో ఉన్న వృక్షాలన్నిటినీ పటపట పీకి పాకాన పెట్టి అడ్డం కొట్టిన రాక్షస వీరుల్ని సంహరించి మా వాళ్ళెంతో మందిని చంపి చివరికి ఇంద్రజిత్తుకు దొరికావని విన్నాం, నిజం చెప్పు, నువ్వు కోతి రూపంతో ఉన్నావు కానీ కోతివి కాదని, ఎవడో మారు రూపంలో వచ్చిన గూఢచారివని అనిపిస్తున్నది, నిజం చెప్పావంటే నిన్ను వదిలేస్తాం. యది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్యవా, నువ్వు కుబేరుడు పంపగా వచ్చిన దూతవా, యమదూతవా, వరుణదేవుడు దూతవా, లేక ఇంద్రదూతవా, మారు వేషంలో వచ్చి ఉంటావు, ఎవడమైనా పర్వాలేదు, లేదా విష్ణునా ప్రేషితో దూత, విష్ణువు పంపగా వచ్చావా, వానరా ప్రాణం పోయేలోపు నిజం చెబుతావా అనగానే హనుమంతుడు చిరునవ్వు నవ్వి, మధ్యవర్తులు నాకెందుకు, సముఖంలో రాయిబారం ఎందుకన్నారు, ఎదురుగుండా వాడు ఉంటే మధ్యలో నువ్వు మీడియేటర్ నాకెందుకు నాయన, ఈ దళారీలు వాకక్కర్లా అని మహావీరుడు జ్ఞాని గనక రాక్షసుడికేసే తిరిగాడు. రావణ, ఇందాక మీ వాడు రకరకాల ప్రశ్నలు వేశాడు, అవన్నీ ఒట్టి భ్రమ, అసలు నాకు ఆ కుబేరుడు ఎవడో ఇప్పటివరకు తెలియదు, తెలియదు అంటే అతనితో పరిచయం లేదని అంతరార్థం, ఎప్పుడో చిన్నప్పుడు వరాలు ఇచ్చాడు చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు, ఇప్పుడేం గుర్తయ్యానికి మరి, అందుకని నాకు కుబేరుడు తెలియదు, నేను ఇంద్రుని నెరగను, ధనదేన నవే సఖ్యం, కుబేరుడితో అసలు స్నేహం లేదు, విష్ణువుని నేను చూడలేదు, దూతోహమితి విజ్ఞేయో రాఘవ శ్యామితౌ జసః, మహాతేజస్యాలి అయిన రామచంద్ర ప్రభు దూతన్ నేను, నా మాట విను, నీకది ఉపయోగం, నా మాట విన్నావా బతికి బట్టగడతావు, లేదంటే పోయే కాలం వస్తుంది, జాగ్రత్త, ఇప్పుడే చెబుతున్నాను, నేను వానరరాజు సుగ్రీవుడు పంపగా వచ్చాను, నీకు తెలుసే ఇంత పూర్వం నిన్ను చంకలో పెట్టి నొక్కి సప్త సముద్రాల్లో ముంచాడు వాలి అని ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ తమ్ముడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు నన్ను నీ దగ్గరికి పంపి, రావణ నువ్వు కుశలంగా ఉన్నావా అని అడగమన్నాడు. ముందు నేను అందుకే కుశలం అడుగుతున్నాను. ఆ సుగ్రీవుడు వాలి అని పిలువబడే తన అన్నగారిని ఒక్క బాణంతో నేల మీద కూలగొట్టించాడు రాముడి చేత. రాముడు మహావీరుడైన వాలిని ఒక బాణంతో పడగొట్టి ఆ తదనంతరం సుగ్రీవుడికి సామ్రాజ్యం ఇచ్చాడు. ఆ రాముడి పని మీద మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చెబుతున్నాను, శ్రద్ధగా విను. రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశర సమద్యుతి. దశరథుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకి రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలం, మహాసైన్యం ఉన్నది. అపారమైన బలమున్నది, ధనమున్నది. అన్నిటికీ మించి ప్రజల్ని తండ్రిలా పరిపాలించేవాడు. రావణాసుడికి ఏం చెబుతాడో తెలుసా? ఇక్కడ పితేవ బంధుర్లోకస్య, తండ్రి లాంటి వాడు లోకానికి, ప్రజలందరికీ. నువ్వు ప్రజా పీడన చేసేవాడివి, ఆయన ప్రజల్ని పరిపాలిస్తాడు. సురేశ్వర సమద్యుతి, ఇంద్రుడి వంటి కాంతి కలిగిన వాడు ఆయన, కానీ నువ్వు ఇతరులను పీడించే కాంతి కలిగిన వాడివి. ఆయన మహానుభావుడు, ఆయన పెద్ద కుమారుడు రాముడు అనేవాడు తన భార్యతో పాటు సోదరుడితో పాటు అరణ్యవాసానికి వచ్చాడు. దండకారణ్యంలో ఆ రాముడు లక్ష్మణుడు లేనప్పుడు ఆయన భార్యని సీతాదేవిని నువ్వు తీసుకొచ్చావు బలాత్కారంగా, అది నీకు తెలుసు. నేను ఆ సీతతో మాట్లాడాను. మా రాముడు ఏకపత్ని వ్రతుడు, ధర్మవ్రతుడు, సత్యవాక్య పరిపాలన ధురంధరుడు, ప్రజా పరిపాలన ప్రేమతో చేసేవాడు. ప్రజలంతా రాముడు రాముడు అని ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. నీకు కీర్తి ఉంది, ఆయనకి కీర్తి ఉంది, తేడా ఏమిటి? ప్రజలు ఆయన్ని ప్రేమతో కీర్తిస్తారు, మా రాముడు అంటారు. కానీ నిన్ను లోకమంతా ఈ దుర్మార్గుడు ఎప్పుడు చస్తాడా అని తలుచుకుంటోంది. అది నీకు ఆయనకి తేడా. నీది దుష్కీర్తి, ఆయనది యశస్సు. ఆయన ఏకపత్ని వ్రతుడు, నీకు పత్ని లేదు, ఇంకోటి లేదు, వావి వరసలు లేని నీచుడివి నువ్వు అని చెప్పకుండానే చెప్పాడు. మెత్తగా చివాట్లు పెడుతూ, ఒరే ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేను హనుమంతుణ్ణి, వాయుపుత్రుణ్ణి, ఔరససుతుణ్ణి, మహావీరుణ్ణి, మా రాముడి దూతనై ఇక్కడికి వచ్చాను, సీతాన్వేషణ చేశాను, సీతతో మాట్లాడాను. నువ్వు బ్రతకాలనుకుంటే ఆ సీతని పువ్వుల్లో పెట్టి రాముడికి అప్పగించేస్తే సుఖంగా బతుకుతావు. నేనేం సామాన్యుడు అనుకోకు. అహంతు హనుమాన్ నామ మారుతస్యౌరసస్వతః సీతాయాస్తు కృతే తోర్ణం శతయోజనమాయతం. నన్ను హనుమంతుడు అంటారు, వాయుపుత్రుణ్ణి. తోర్ణం చాలా వేగముగా, తొందరగా, సులభముగా, శతయోజనం 100 యోజనములు కలిగిన సముద్రాన్ని ఎగిరి వచ్చేసాను ఇక్కడికి సీత కోసం. సీత లేకపోతే నేను అంత వేగంగా ఎగరను. అంటే ఈ శక్తి నాది కాదు, సీత వల్ల వచ్చినది. ఆమెను చూడ్డానికి రాబట్టి నేనింత వేగంగా వచ్చాను. నీకు ఇది ధర్మం కాదు. ఆమె నిన్ను ఏమైనా ప్రేమించిందా? కనీసం నీ ముఖం చూచిందా? ఎడమకాలితో కూడా తాకనంది. అలాంటి స్త్రీని బలాత్కారంగా తీసుకొచ్చి రోజు బెదిరించడం వల్ల లాభమేమున్నది? నీవు చేసిన అధర్మం వల్ల, ఈ భయంకర కృత్యం వల్ల నీకు ముప్పు తప్పదు. ఇటువంటి పనికి నువ్వు పూనుకోకూడదు. ఎందుకు పూనుకోకూడదంటే, వేదాలు చదివావు, వేదాంగాలు ఎరుగుదువు, స్మృతులు ఎరుగుదువు, తపస్సు చేసావు, యజ్ఞములు చేసావు, బ్రహ్మని మెప్పించావు, ఈశ్వరుణ్ణి మెప్పించావు, దేవాదిదేవతలందరినీ ఆశ్చర్యపరిచావు, యముడంతటి వాడితో యుద్ధం చేసిన వాడివి, ఎంతటి గొప్పవాడివి. నీ వంటి శృతులు చదివిన వాళ్లే ఇలా వావి వరస తప్పి చరిస్తే ఈ భూలోకంలో ఇక తక్కిన వాళ్ళు అధర్మము చెయ్యకుండా ధర్మం ఎలా చేస్తారు? యథా రాజా తథా ప్రజా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. నీవు నీచుడివైతే నీ ప్రజలు కూడా నీలాగే ఇష్టం వచ్చినట్టుగా తాగి తందనాలాడుతూ వ్యభిచారులై భ్రష్టులైపోతూ ఉంటారు. వద్దొద్దు ఈ పని చెయ్యకు. నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాక. ధర్మ విరుద్ధమైన పనులు ఎప్పుడు చేసినా అవి బహు అపాయేషు కర్మసు, అనేక రకాల అపాయాలు తెచ్చిపెడతాయి. ఒక్క అధర్మం కోటి చెడ్డల్ని తెచ్చిపెడుతుందన్నాడు. ఒక్కసారి తెలియక చేస్తే ఒక తప్పు యావజ్జీవితం శిక్ష అనుభవించవలసిందే. పొరపాటున ముళ్ళుతో కంటిని పొడుచుకున్నావు, ఇంకా బతికున్నంతకాలం కన్ను పోతుంది కదా, గుడ్డు నమ్మంటే వస్తుందా?
ఒక అధర్మం అటువంటిదే. యావజ్జీవితం ఎప్పుడూ ఒకప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంది. నీవు ఒకప్పుడు చేసిన తపస్సు యొక్క ఫలితమే ఇప్పుడు ఈ సంపదలంటే. మహాతపస్సు చేయటం వల్ల సామ్రాజ్యం వచ్చింది, విద్యలు వచ్చాయి, శక్తులు వచ్చాయి, అనేక భోగాలు పొందావు. ఆ పుణ్యమంతా ఇప్పుడు క్షీణించిపోతోంది, నీ పుణ్యఫలం వెళ్ళిపోయింది. బ్యాంకులో డబ్బున్నంత వరకు ఏటీఎం కార్డు ఉపయోగపడుతుంది. అందులో అసలు ఏమి బ్యాలెన్స్ లేకపోతే ఏటీఎం కొట్టినా పిన్ ఉన్నా అందులోంచి ఏమి ఒక్క రూపాయి రాదు బయటికి, డబ్బులు లేకపోతే. అలాగే పుణ్యం అనేటటువంటి బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఎవరమైనా సుఖాలు అనుభవిస్తాం. ఒక్కసారి పుణ్యమంతా ఖర్చు పెట్టేసామనుకోండి తప్పుడు పనులతోటి, ఇంకా పుణ్యం లేనప్పుడు సుఖం రమ్మంటే ఎలా వస్తుంది? ఈనాడు మానవుడు పొందుతున్న, జీవి పొందుతున్న సకల దుఃఖాలకి మూల కారణం పుణ్యం క్షీణించేవాడు చేసిన పాపమే. అందువల్ల అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవడైనా మంచైనా చెడ్డైనా తాను చేసిన దాన్ని అనుభవించక తప్పదు. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశనః. ధర్మాన్ని చేజేతులారా, ఈ దుష్ట కార్యక్రమాలతో పాడు చేసుకోకు, అధర్మ ఫలాన్ని పెంచుకోకు, ఆ ఫలమే అనుభవిస్తావు. ధర్మఫలం అయిపోయింది, ఇంకా అధర్మఫలం అనుభవిస్తావు. ధర్మం అధర్మాన్ని నాశనం చేస్తే అప్పుడు నిన్ను నాశనం చేయడానికి ఎవడో ఒకడు దిగి వస్తాడు. ప్రాప్తం ధర్మఫలం కృత్సం మళ్ళీ గట్టిగా చెప్పాడండి ఈ శ్లోకంలో. ఇంతవరకు నీవు చేసిన ధర్మమునకు తగిన ఫలితం సుఖంగా అనుభవించావు, కొన్ని వేల సంవత్సరాల పాటు భోగాలు అనుభవించావు, ఆ ధర్మ ఫలితం అయిపోయింది. భవత నాత్ర సంశయ, అందులో సందేహం లేదు. ఇక ఇప్పుడు ఎంతోమంది స్త్రీలను పీడించి పరమ పతివ్రత సీతను తీసుకురావడం వంటి పాపాలు చేశావే, ఫలమస్య అప్పి అధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే, తొందరలో. ఎందుకంటే 19 రోజుల్లో వాడు చచ్చిపోవాలి, ఇక అప్పుడే 20వ రోజుకి నందిగ్రామానికి కడతారు. కాబట్టి చాలా కొద్ది రోజులలో ఇప్పుడు వరకు నువ్వు చేసిన మహాపాపములకు తగిన ఫలితం అనిపిస్తావు. నువ్వు అడగచ్చు, నేను ఎన్నో అధర్మాలు చేశాను అయినా వేల సంవత్సరాలుగా సుఖంగా ఉంటున్నాను కదా అని. శివుణ్ణి నువ్వు సుఖంగా ఉండాలి శాశ్వత జీవితం అడిగావు, అందువల్లే సుఖంగా ఉన్నావు. కానీ పరమ పూజ్యురాల్ని మాతని తీసుకొచ్చావు, మాతని సీతని తీసుకొచ్చిన క్షణమే నీ ఆయువు నశించింది. ఇక నిన్ను ఇప్పుడు ఎవ్వరూ రక్షించలేరుగాక, రక్షించలేరు. అయి పూర్తిగా నీ తపస్సు, నీ వరాలు అన్నీ నాశనమైపోయాయి. ఒరే రావణ, సీత సీత అని నీవు అనుకుంటున్నది సీత కాదు తెలుసా. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే గృహే కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశినీ. ఎవరిని నువ్వు సీత అనుకుంటున్నావో ఆవిడ సీత కాదు, అందంగా కనపడుతోంది, స్త్రీ సన్నగా అనుకుంటున్నావో పిచ్చాడా, అలా కనపడుతోంది. నీకు మృత్యువురా, నీకు పోయే కాలం వచ్చి ఆవిడ స్వీకరించావు, ఆవిడ కాళరాత్రి నీకు. అంటే మృత్యువుని తెచ్చిపెట్టేటటువంటి స్త్రీని కాళరాత్రి అంటారు. పోయే కాలం వచ్చినప్పుడు మెడకు ఒక పాశం వేసి దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోయే ఒక మృత్యుదేవతని కాళరాత్రి అంటారు. ఆమె మృత్యుదేవత. సర్వలంకా వినాశిని, నిన్నే కాదు మొత్తం లంకానగరాన్ని నాశనం చేసే మృత్యుదేవత ఆవిడ. సమస్త లోకాలు ఏకమైనా నిన్ను రక్షించలేవు. ఈ భూతములు సచరాచరములైన జీవులందరూ కలిసి నీకు అభయమిచ్చినా నిన్ను రక్షించలేరు. ఒక్కసారి రాముడు ధనుష్టంకారం చేస్తే. ఎన్ని గొప్ప మాటలు చెప్పాడో తెలుసా. బ్రహ్మ స్వయంభూ చతురాననశ్చ, స్వయంగా స్వయంభూ అని పిలువబడే బ్రహ్మ 4 ముఖములు ధరించిన నిన్ను రక్షించడు. నాకు బ్రహ్మవరాలు ఇచ్చాడు, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటావేమో, నీకు వరములు ఇచ్చిన బ్రహ్మ కూడా కాపాడలేడు. రుద్రస్త్రినేత్ర స్త్రిపురాంతకోవా, ఏం గొప్ప విశేషణాలు. మొదటి దాంట్లో బ్రహ్మకి 3 పేర్లు ఇచ్చాడు, బ్రహ్మ స్వయంభూ చతురాననోవా. ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి, అయినా నిన్ను కాపాడలేడు. ఆయన తనంత తాను పుట్టాడు, అయినా నిన్ను కాపాడలేడు. అందరికీ తపఃఫలితమిచ్చే జ్ఞానాన్ని బ్రహ్మత్వము అని పేరు, ఆనందస్వరూపాన్ని బ్రహ్మం అంటారు. అటువంటి వాడైనా నిన్ను కాపాడలేడు. 3 పేర్లు ఉత్తమమైన నామాలే, ఆ బ్రహ్మ కాపాడు. రుద్రుడు ప్రపంచ ప్రళయకాలంలో సమస్త లోకాలని గుటుక్కుని మింగేసేవాడైన అటువంటి రుద్రుడు 3వ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు, అంచేత త్రినేత్రుడు ఆయన. త్రిపురాంతకోవా 3 లోకాలని ఒకేసారి దగ్గరికి చేర్చి భస్మం చేశాడు. అలాంటి త్రిపురహరుడు శివుడు కూడా నిన్ను కాపాడలేడు.
ఇంద్రాది దేవతలంతా నిన్ను కాపాడలేరు. ఒక్కసారి రాముడు అలిగి యుద్ధరంగంలో అడుగు పెడితే నీ పాపాల వల్ల నిన్నెవ్వడూ రక్షించలేడు. ఆనాడు నువ్వు ఏడుస్తూ నీ పది తలలు తెగి కింద పడుతూ ఉంటే బాబోయి బాబోయి అంటావు. ఆ దుష్ఫలితం అనుభవించే రోజులు దగ్గరలో ఉన్నాయి. దేవాసుర నరేంద్రేషు యక్షరక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషోరగేషు చ. దేవతల్లో కానీ, అసురులలో కానీ, మానవులలో కానీ, యక్షులలో కానీ, రాక్షసులలో కానీ, విద్యాధరులలో కానీ, గంధర్వుల్లో కానీ, పాములలో కానీ, ఇక ఇలా వాళ్ళు వీళ్ళు అని చెప్పడం అనవసరం. ఎవ్వరిలోనూ కూడా ఒక్కడు నిన్ను రక్షించలేడు. ససౌష్ఠవోపేతమదీనవాదిన కపేర్ నిశమ్యా అప్రతిమో ప్రియం వచః దశాననః కోప వివృత్తలోచన సమాధిశత్తస్య వధం మహాకపేహే. ఎంత కఠినముగా, స్పష్టంగా, నీకు మృత్యువు తప్పదు, నువ్వు చేసింది తప్పు, రాముడికి సీతనియ్యి అని హనుమంతుడు వాడికి మనస్సుకు నచ్చకపోయినా ఉన్నదొన్నట్టుగా చెప్పేశాడు. దానితో రావణుడు ఆగ్రహించాడు. సమాధానం చెప్పలేరుగా, సమాధానం చెప్పడానికి వాడి దగ్గర ఏముంది? మూర్ఖుడు గనక పళ్ళు పటపట కొరికాడు. కోప వివృత్తలోచన కళ్ళు గిరగిరా తిప్పాడు, ఎర్రబడిపోయాయి కళ్ళు. ఎన్ని మాటలు మాట్లాడాడు వీడు ఇంతసేపు ఎదురుగుండా కూర్చుని, గొక్క తిప్పుకోకుండా పోయిగాను. ఏ వీడిని క్షమించకూడదు, ఎవరక్కడ, వీడిని పట్టండి, బంధించండి, కత్తులతో శరీరాన్ని తరిగేయండి, వీడిని చంపేసేయండి అన్నాడంతే. మహాకపేహి వధం, వీడిని వధించండి అని ఆజ్ఞాపించాడు. అనగానే రాక్షసులంతా లేవబోతున్నారు. అది ఈ భయంకరమైన ఆజ్ఞ వినగానే అప్పటిదాకా పక్కన కిక్కురు మరకుండా వింటున్న విభీషణుడు, మొదటి నుంచి ధర్మపక్షపాతి కదా మనం ముందే చెప్పుకున్నాం, విభీషణుడి గొప్పతనం ఇంత పూర్వమే సుందరకాండలో సీతాదేవి చెప్పింది. విభీషణుడికి అనల అని ఒక కూతురు ఉన్నది. తన తల్లి శరమపంపగా, అంటే విభీషణుడి భార్య శరమపంపగా వచ్చి నన్ను ఓదార్చింది. స్వయంగా విభీషణుడు చెప్పిన మాటలు, ఆ సభలో జరిగినటువంటి అవింధుడనేవాడు చెప్పిన హితవు, ఇవన్నీ చెప్పి నన్ను ఓదార్చిందని చెప్పినట్టుగా మనం ఇంత పూర్వం ఘట్టంలో చెప్పుకున్నాం. ఈనాడు కాదు, ఏనాటి నుంచో రాముడి యొక్క గొప్పతనాన్ని ఎరిగినవాడు మహాత్ముడు విభీషణుడు, జ్ఞాని ఆయన. దానికి తగినట్టుగానే పులస్త్య ప్రజాపతిని సరస్వతి చెప్పించిందని ప్రారంభంలో చెప్పాను మీకు. అప్పుడు సరస్వతీదేవి పులస్త్యుణ్ణి, నీ వంశంలో పరమరాక్షసులు పుట్టినా ఒక్క విభీషణుడనే బుద్ధిమంతుడు పుడతాడు, వాడు రామచంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు, వాడి వల్ల లంకానగరం మళ్ళీ పవిత్రమవుతుంది, అప్పుడు కలియుగంలో లంకానగరాన్ని దర్శించిన వాళ్ళందరికీ కూడా వైష్ణవ సామ్రాజ్యాన్ని దర్శించిన పుణ్యం వస్తుందని చెప్పింది. అందుకే లంక వెళ్ళడం. అంతేగాని సీతాదేవిని ఏడిపించిన చోటు ఒకటి చూడటం కాదు, ఆ వంకతో అక్కడికి వెళ్ళి వైష్ణవ సామ్రాజ్యాన్ని చూచిన పుణ్యం వస్తుంది. విభీషణుడు అక్కడ చక్రవర్తి అయ్యాక అది వైష్ణవ సామ్రాజ్యం అయ్యింది. ఇప్పటికి కూడా మీకు అశోకవనంలో హనుమంతుడు ఉన్న స్థలం అది చూస్తే మాత్రం ఇక ఎంత ఆహ్లాదం కలుగుతుందోనండి. ఒకసారి మరి కథంతా గుర్తొస్తుందన్నమాట. చూస్తున్నాం కాబట్టి ఎలాగో చూడబోతున్నాం, తినబోయే ముందు రుచి ఎందుకు చూడడం, హాయిగా అప్పుడు చూశాక మీ అందరికీ వివరించి చెబుతాను. ప్రతి స్థలాన్ని ఇది ఇలాగా అది ఎలాగని రెండు సార్లు వెళ్ళొచ్చారు కాబట్టి మూడోసారి మిమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు ఇంకొంచెం తేలిక అవుతుంది అనమాట నా బోటి వాడికి. ఇప్పుడు అతడు అలా అనగానే విభీషణుడు లేచి, క్షమస్వరోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యమిదం శృణుష్వ వధన్న కుర్వంతి పరావరజ్ఞాః దూతస్య సంతో వసుధాధిపేంద్రః. రాక్షసరాజా, కోపాన్ని ఉపసంహరించుకో, నా మాట విను. ప్రసన్నుడివిక, నువ్వు ఎంత ఉత్తముడివి, బాగా చదువుకున్నవాడివి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడివి, జ్ఞానివి, నీకెందుకు కోపం? వధ ఎవరినైనా చెయ్యొచ్చు, కానీ దూతని మాత్రం చేయకూడదు, దూతని చంపకూడదు. ఎంత కోపం వచ్చినా సరే దూతని చంపకూడదు అని శాస్త్రజ్ఞులందరూ కట్టగట్టుగా చెప్పారు. మనువు దూత ఒకవేళ పొరపాటు చేస్తే కొరడా దెబ్బలు కొట్టండి, కశేర్ఘాతం అంటే కొరడా దెబ్బలు కొట్టచ్చు, శిరోముండనం కురియాతు తల కొరగండి, లేదా ఏ కాలో చెయ్యో కన్నో ముక్కో తీసేయండి, లేదా కాస్త వాతలు పెట్టండి, ఇలాంటివి చేయండి. ఏది మరీ తప్పు చేస్తే అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో దూతని మాత్రం చంపకూడదు అని చెప్పాడు. నువ్వు అన్నీ ఎరిగినవాడివి, రాజధర్మ విరుద్ధం, లోకమంతా నిన్ను అసహ్యించుకుంటుంది. రావణుడు మహావీరుడు అనుకున్నాం, గొప్పవాడు అనుకున్నాం, ధర్మం ఎరిగినవాడు అనుకున్నాం, దూతని చంపించేట అని తిడతారు. రెండు కారణముల చేత ఇక్కడ విభీషణుడు బతిమాలుతున్నాడు తెలిసిన. ఒకటి, రావణుడు మహా అపచారం చేస్తున్నాడు, హనుమంతుడి గురించి ఇంకా పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈయనకి నమ్మకం లేదుగా. కొంపదీసి హనుమంతుడు తెచ్చిపోతే రాముడికి వార్త అందకపోతే సీతాదేవి శాశ్వతంగా దుఃఖంతో ఉండిపోవాలి. కాబట్టి హనుమంతుడి కాపాడడం ఒకటి, తద్వారా శాస్త్ర ప్రమాణం చెబుతున్నాడు. రెండోది లోపల ఇంకొక వైపు అనుమానం ఏమిటంటే, ఈ క్షణమే హనుమంతుడు ఈతని వధించమని రావణుడు అన్న మాట విన్న వెంటనే ఈ కట్లు దింపుకుని రావణాసురుడిని చంపేస్తే భవిష్యత్తు దాకా ఆగడేమో, అన్నగారికి ఏమైనా వస్తుందేమో అన్నంటే ప్రేమ ఉంది. రెండు భయాలు ఉన్నాయి ఆయనకి తెలిసిన, హనుమంతుడి మీద భయమే, అన్నగారి మీద భయమే. అన్నగారిని హనుమంతుడు చంపుతాడేమో అని ఒక భీతి, లేక అన్నగారి వల్ల హనుమంతుడు మరణిస్తే సీతాదేవికి శాశ్వతంగా అన్యాయం జరుగుతుందనే భీతి. ఈ రెండింటికంటే ఎక్కువగా శాస్త్ర విరుద్ధ కర్మలు తన ఎదురుగుండా జరిగితే తట్టుకోలేడు, వీలున్నంత వరకు నచ్చ చెబుతాడు, వినకపోతే ఏం చేయలేడు అనుకోండి, అది వేరే విషయం. అందువల్ల ఏమన్నాడు, నీలాంటి వీరుడు ఇలాంటి అధర్మం చేయకూడదు. ఈ కప్పి మీద ఈ కోపం చూపించడం ఏమిటి, నువ్వు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారద, సామాన్యుడివా నువ్వు, ధర్మాత్ముడివి, అన్ని ధర్మాలు ఎరిగిన వాడివి, మనుధర్మం ఎరిగిన వాడివి, రాజధర్మం ఎరిగిన వాడివి, కృతజ్ఞత కలిగిన వాడివి, పరావరజ్ఞుడివి, భూతములన్నీ నిన్నే ఆదర్శంగా తీసుకుంటాయి, కాబట్టి కోపాన్ని ఉపసంహరించుకో. విపశ్చిత అని ఒక మాట అన్నాడు రావణుడి గురించి. విపశ్చిత్ అంటే పండితుడు, ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఎరిగిన వాడిని మాత్రమే విపశ్చిత్ అంటారు. దేశకాల విపశ్చిత అనే పదం పదే పదే రామాయణంలో వాడారు. జనక మహారాజు గారికి కూడా విపశ్చిత్ అని పేరు, ఎందుకంటే అంతటి పండితుడు మరొకడు లేడు గనక. నేను కూడా నా చిన్నప్పుడు 700 పద్యాలు రాసినప్పుడు సప్తశతిలో ఇదే రాశాను, పాశ్చాత్యులెందరో నీ ఆశ్చర్యకర ప్రభావం ఆలించుచు నిశ్చలమతి కొలుచుచు విపశ్చితులైరి, అంటే వాళ్ళంతా పాశ్చాత్యులు కూడా నిన్ను తలిచి పండితులయ్యారు అని. చాలా ఇష్టమైన పదాల్లో నాకు ఈ విపశ్చిత్ అనే పదం ఒకటి ఇష్టం అన్నమాట. ఏ ఊళ్ళో ఏ పని చెయ్యాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ దేవాలయంలో ఎలాంటి ప్రవర్తనతో మెలగాలి, ఇవన్నీ ఎరిగిన వాడు, ధర్మకార్యముల మీద ఆసక్తి కలిగిన వాడిని విపశ్చిత్ అంటారు. నిజానికి ఈ పదం విభీషణుడు రావణునికి వాడొచ్చా అంటే అలా వాడితే వాడు బాగుపడతాడు అందుకని. మూర్ఖుణ్ణి బాగుపరచడానికి పండితుడు అని పొగిడితే తప్పు లేదు. దానికి ఉదాహరణగా బ్రహ్మపురాణంలో ఒక మాట చెప్పాడు, పిసినుగొట్టును పట్టుకుని, చీను పిసినుగొట్టువురా, నీచురా, నీచుడివురా, ఎవడికి రూపాయి ఇవ్వవురా అని తిట్టారంటే వాడు రెచ్చిపోయి ఇవ్వనంటాడు. అదే వాడు మహాదాతండిని పొగిడేసామనుకోండి, నలుగురిలో కమిట్మెంట్ చేసేసి, అబ్బా ఈ వీడంత దాతలేడండి, పురాణం విన్నాక వాడు 10,000 రూపాయలు ఇస్తున్నాడండి అన్నావా, ఇహ వాడు పడి ఉంటాడు. పాపాత్ముడిని పిసినుగొట్టును కూడా అలా ప్రశంసించి ధర్మాత్ముడిని చెయ్యాలి. అంటే ఒక మనిషిని మంచి పని చేయించడానికి పొగిడితే తప్పు లేదు, చెడ్డ పని చేయడానికి మాత్రం పొగడకండి. అందువల్ల ఈతడు విపశ్చిత అన్నాడు. నువ్వు ఇప్పుడు ఈతన్ని శిక్షించావనుకో, విపశ్చిత్వం శ్రమయే వై, కేవలం నీ పాండిత్యం కేవలం శ్రమ, పుస్తకంలో చదువే తప్ప ఆ పుస్తకాలలో చదువుకున్న దానిని ఆచరణలో పెట్టని వాడు అవుతావు. ఆచరణలో పెట్టని పాండిత్యం అంత ఉంటే ఏమిటి, ఒక ఆయన రోజు అందరికీ చెబుతాడు, ఆయన చెయ్యడు, ఇంకేమిటి ఉపయోగం. హరికత్ చెప్పాడు ఒక ఆయన, శనివారం నాడు ఉల్లిపాయ తినద్దు అని. పాపం వాళ్ళ ఆవిడ కూడా కింద కూర్చుంది, ఇంటికి వెళ్ళగానే శనివారం నాడు పెసరట్ ఉప్మా వేస్తూ టిఫిన్లో ఈయనకు ఉల్లిపాయ వేయలేదు. ఏమిటే ఉల్లిపాయ లేదన్నాడు. అదేమిటండి, ఇందాక హరికథలో చెప్పారు కదా శనివారం నాడు ఉల్లిపాయ వద్దని, అందుకే వేయడం మానేశానంటే తీసేయి అది పక్కకి, అది వాళ్ళకి వినడానికి మనకు కాదు, వేసేయి ఉల్లిపాయ అన్నాడు. ఇది వీడిది ఇదనమాట, శ్రమ ఏవహి కేవలం అంటే అటువంటి వాడి పాండిత్యం దండగా, శాస్త్రం తెలుసు కానీ పాటించడు, ఇంకెందుకు, దానివల్ల ఉపయోగం ఉన్నది, మహాపాపం అది. మీరు చూశారు లేదు ఇన్ని రోజులుగాను పొద్దుటిపూట రోజు నేను నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నానా లేదా, వీలున్నంత వరకు నవగ్రహాలు ఉన్న చోట ప్రతిరోజు ఉదయం పూట వీలుంటే 108, ఓపిక లేకపోతే 9కి తక్కువ కాకుండా ప్రదక్షిణలు చెయ్యాలి. చాలామంది ఆ సమయంలో నన్ను మధ్య మధ్యలో ఎంత భక్తి ఉన్నా తోసి అయ్యో మీరా అండి అని తోసిన తర్వాత దండం పెడుతున్నారనుకోండి. అయినా పర్వాల, మొన్న శనిత్రయోదశి నాడు నేను చూశాను, ఏం అద్భుతమండి నిజంగా. ఈ పీఠాన్ని చూశాక నాకు ఒక్కొక్కసారి చాలా ఆనందం, ఎప్పుడు ఏ అర్చన ఎలా చేయాలో అలా జరుగుతోంది. ఆ శనికి త్రయోదశి నాడు తైలాభిషేకం చేస్తూ ఉంటే మంచి కంఠంతో శాస్త్ర సమ్మతంగా నూనె పక్క నుంచి అలా కిందకు వస్తూనే ఉంది. అప్పుడు నేను 108 ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాను. భక్తులు కూడా భయంతోనో భక్తితోనో శనిగారి అనుగ్రహం కోసమో లేక కనీసం లోకశ్రేయస్సు కోసం చాలామంది వచ్చారు. ఇలా జరగాలి, ప్రతి ఆలయంలోనూ ప్రదక్షిణలు అభిషేకాలు అన్నీ శ్రద్ధగా జరుగుతూ ఉంటే అప్పుడు మాబోటి వాళ్ళ అమ్మాయ్యా ఇటువంటి ఆలయాలు ఉన్నాయిరా అని సంతోషిస్తాం. మేము సంతోషించామంటే లోకమంతా శ్రేయస్సుతో ఉంటుంది, ధర్మం ప్రకారం నడవాలి. ఊరికే గుడి కట్టాం, అది జరిగితేనే కాదు. జరగాలంటే దానికి తగినటువంటి భక్తులు ఉండాలి, అధ్యక్షులు వారు సరైనటువంటి నాయకుడు ఉంటే. మీకు ఇక్కడ ఒక గొప్ప యోగం ఏం పట్టిందంటే, హరిప్రసాద్ గారు అంటే ఒక మహాపురుషుడు దొరికాడు మీకు. భగవంతుడు సద్గురువులు ఎన్నుకున్నారు, వాళ్ళుంటే రౌతు కొద్దీ గుర్రం, అధ్యక్షుడి కొద్దీ ఆలయాలు, అన్నీ అలా నడుస్తాయి. 10 కాలాల పాటు ఇటువంటి దేవాలయాలు ధర్మ సంస్థాపన చెయ్యాలి అని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇన్నేసు రోజులు మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే మాకు మీకు కూడా దొరకదు, దొరికినప్పుడే శ్రద్ధగా వినండి అంతే అంతేనమాట. ఉత్తర రోజుల్లో మళ్ళీ మేము దొరకాలంటే దొరుకుతామా? మరొక్కసారి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులకు మనం నమస్కారం చేసుకుందాం, అలా శాస్త్ర ప్రకారం నడుచుకో అన్నాడు. తస్మాత్ ప్రసీద శత్రుఘ్న, శత్రువుల్ని నాశనం చేసే మహానుభావుడా ప్రసన్నుడవుక రాక్షసేంద్ర. అనగానే ఎన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను, వాడిని చంపేస్తాను. విభీషణ, నీకు తెలియనిదేమున్నది? ఈతడు చేసిన పాపాలు, మన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు. ఓ పక్కనేమో ప్రహస్తుడి కొడుకు జంబుమాలి, నా కుమారుడు అక్షకుమారుడు, ఏ నీకు మాత్రం కొడుకు కదా, వాడు చావలేదా, మన వాళ్ళు మరణించలేదా, ఈతడు విధ్వంసం సృష్టించాడు, చంపి తీరాలనగానే మళ్ళీ అన్నాడు, అధర్మమూల్